주님이 하신 겁니다. 나가게 한 분이 건드리는 것은 얼른 말한다는 거예요. 모든 세련하겠지만, 이제 라마는 배워내는데, 여자라 이런 세련하겠지. 동시에는 나의 신, 아니, 역주를 배워온 둘이들을 결심하는 건데, 아주 무너지도록 다 끌려고 그러네, 보는 게 니의 신이 나의 신. 아니, 다음에 여자라도 이 정도, 와르키 세련하겠지만, 눈 많아졌지. 아, 세련하겠지 말든 배워라 다 끌려면, 꼭 말하려면, 이제 이렇게나 막상 왔으면 저기서 남아보고는 라마는 그리겠다. 아, 세련하겠지 말든 배워라 그러 그 막상에 반도순, 자림수순, 자랑하는 반도순. 자랑하는 알친 가오순, 자랑하게 말인 것 같아. 그건 말로 여우딩이 담았으니까. 마지막에 안만. 고친지 안만, 인신지 안만, 거치지 안만. 너희도 얼마나를 이라, 너희도 약간 온나도, 너희도 약간 온나도, 너희도 신난 왔던 것 같은데. 그건 말로지, 안 맞아도 사람들은 다 그렇게 되겠어. 나도 소문나라고 말씀을 했잖아. 이 조리자의 경로쯤, 만남자의 조리자의 경로쯤, 조리자의 경로가 마찬가지로 다가오는 판단이야. 조리자의 경로도 만지고, 안타 마찬가지로 다가오는 판단이야. 근데 만지고, 와이 조리자가 와라다를 보는다. 와이 김치하는 말도 만지고. 이제 만 보러지는 말이 왜? 만남자의 보러지는 말이 왜? 약간인지, 약간인지, 어찌하게 해결해 봐야 돼. 이제 만 보러지는 말은 만 제일 사람을 왜? 만 멘탈을 미쳤을 왜? 근데 여자라기 여자라 법을 안하고는가 이게 마르동이 아카르신지 모르겠나로 아 마르동 바람이 미리 사단을 제스코도 많지 이게 쓰는 마르동으로 미리 사단을 제스코도한테 와이가를 사이도 제품했고 미리대신 판결아 여자라 그렇습니다 미리 쳐줘도 이 마르동으로 미리 파양을 쳐줘도 이게 다른 마르동은 낙지 마르동은 다른 양아 마르동은 ఏ మార్గం ఇష్టమైతే మీరు పూర్వజన్మలో ఏ మార్గంలో అయితే మీరు ప్రయాణం చేశారో ఆ మార్గమే ఈ జన్మలో సహజంగా మీకు ఇష్టమైన ఉంటుంది అయితే ఒక్కటి మంది గుర్తు పెట్టుకోండి ఎవరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా మీరు మూలతనాంతులు నేనే తరానికి అహంభావాన్ని సాగుపుకోవాలి ఇష్టం వచ్చిన మార్గంలో మీరు హోమియోపతి మంది తీసుకోండి ఆయుర్వేదం తీసుకోండి అల్లోపతి తీసుకోండి లేకపోతే ఇతర తీసుకోండి నీళ్ళు మంది తీసుకోండి ఏ మంది తీసుకున్న రోగాన్ని పోగొట్టుకోవాలి అది ముఖ్యం అది కేవలం మండల ప్రధానం కాదు అలాగే ఏ మార్గంలో ప్రయాణం చేసినా వృత్తిభావాన్ని ఆ దేహభావాన్ని దేహబుద్ధిని తొలగించుకోవాలి అది పరమాత్మ ఇక్కడ ఎవరు ఇంతకుముందు కృష్ణరాజు పంపించారు మనసుకు సన్యాసం వెళ్ళిపోయాలని అంటే దేహానికి సన్యాసం ఇస్తున్నాం మనం దేహానికి తెల్ల బట్టలు మార్చేసి ఎడ బట్టలు వేసుకుంటున్నాం కాషాయ బట్టలు వేసుకుంటున్నాం అలా మనసుకు సన్యాసం ఇవ్వటం ఎలాగో చెప్పండి అన్న కృష్ణుడి సమాధానం చేస్తున్నాం మనసుకు సన్యాసం ఎలా ఇవ్వటం అంటే మనసును మర్యాద చేయటం మానేయాలి మనసును పట్టించుకోవటం మానేయాలి మిమ్మల్ని ఎవరైనా విమర్శించారనుకున్న రోజు తీర్లాడుకుంటూ కూర్చుంటే మీరు మనసుకు సన్యాసం భావిస్తారు ఎవరైనా మిమ్మల్ని నిందించినా ఎవరైనా మిమ్మల్ని స్వాగతం చేసినా వాటిని పట్టించుకోవటం అంటే మీ మనసుకు సన్యాసం వస్తుంది తర్వాత కర్మఫలాన్ని మీరు ఆశించకుండా ఉంటే మీ మనసుకు సన్యాసం వస్తుంది మనసుకు సన్యాసం వస్తేనే మోక్షం ఇంకా అంతే కదా మనస్సు అణిగిపోతే మనసు ఎప్పుడైతే సన్యాసం ఇచ్చామో మనసు ఎప్పుడైతే అణిగిపోయిందో మనసుకు సన్యాసం ఎలాగంటే మీ డే టు డే లైఫ్ లో మీ డే టు డే యాక్టివిటీలో మీ మైండ్ యొక్క ఇన్సూరెన్స్ తక్కువగా మనం ప్రతి జనరేషన్కి వచ్చి మన వ్యవహారాల్లో మైండ్ కలిగి చేసుకుంటాం మన అహంభావం ఎక్కువ కలిగి చేసుకుంటాం మైండ్ సన్యాసం ఉంటే ఏది కర్మఫలాన్ని నాశించకూడదు తర్వాత ఆ మైండ్ యొక్క ఇంటర్ఫిరెన్స్ లేకుండా ఉండాలి మా మూల వాడకం ఎలా వాడతాం ఎందుకంటే రోజు మైండ్ ప్రతి జనరేషన్కి మైండ్ని వాడతాం ప్రతి జనరేషన్కి మైండ్ని వాడక్కర్లేదు మనం ప్రతి జనరేషన్కి మైండ్ని వాడతా ఉంటాం మైండ్ యొక్క వాడకం తగ్గించేస్తే దాని ఇంటర్ఫిరెన్స్ మనం తగ్గించేస్తే సరసరంగా అది అదే మామూలుగా తప్ప లేకుండా పోతుంది మనందరికీ పోతుంది మనందరికీ రాలిపోతుంది అంటే మన మైండ్ పట్టించుకోకుండా ఉంటే దాని అంతరిగా మైండ్ రాలిపోతుంది ఎందుకంటే దుఃఖానికి కారణం మైండ్లో ఉంది రాగదోషాలన్నీ మైండ్లో ఉన్నాయి మనకు రాబోయే జన్మలకు సంబంధించిన నివాసము మైండ్లో ఉన్నాయి పూర్వజన్మ సంస్కారాలన్నీ మైండ్లో ఉన్నాయి అంతా మైండ్లో ఉన్నాయి మనకు రాబోయే జన్మలకు సంబంధించినటువంటి కారణాలు ఎక్కడ ఉన్నాయంటే ఒక మైండ్లోనే ఉన్నాయి అంటే మైండ్ని సరిగా చేస్తే వాడికి జ్ఞానం అవుతాడు కొంచెం మనకు వచ్చి అడ్డే అదే అడ్డు దాన్ని శుద్ధి చేయాలి ఆ మైండ్ని శుద్ధి చేయటానికి దాని మైండ్ మనం సూక్ష్మం చేయాలి మైండ్ని శుద్ధి చేయాలి అది చిక్కగా ఉన్నప్పుడు బాగా పలచబడాలి మైండ్ బాగా పలచబడాలి పలచబడితే అది పలచబడి 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 ఏమవుతుందంటే అది చెడిపోతుంది మనంతా అయితే ఊడిపోతుంది అంటే ఆ మైండ్ ఫలితమడేటట్టు మనం చూసుకోవాలి. ఏం అక్కర్లేదు, సమాధి స్థితి, బ్రాహ్మణ స్థితి, ఆత్మజ్ఞానము, మోక్షము, నిర్వాణ స్థితి, వైకుంఠము, స్వర్గరాజ్యము, ఇలా ఏ చెప్తాం. ఏమక్కర్లేదు, మీ మనసులో రాగద్వేషాలను తీసేసుకుంటే స్వర్గరాజ్యం దగ్గర మీరు ఎలక్కర్లేదు, స్వర్గరాజ్యం వచ్చి మిమ్మల్ని వరిస్తుంది, మోక్షం వచ్చి మనం వరిస్తుంది, మోక్షం దగ్గరికి మనం ఎలక్కర్లేదు, మోక్షం వచ్చే మనం వరిస్తుంది. రాగద్వేషాలు తగ్గించుకోవాలి. రాగద్వేషాలన్నా కామక్రోధాలన్నా ఒకటే. అది ఎప్పుడైతే తగ్గిపోయినాయో సమాధి ధనాంతరుగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, వస్తువు మన హృదయంలో ఉంది కదా, ఆ ధనాంతరం దగ్గర రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే మనలో ఉన్న ఫార్మ్ మ్యాటర్ పోయింది బయటకు, ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ప్రకృతి గుణాలు ఎప్పుడైతే బాగా ఫలితపడుతుందో, ప్రకృతి గుణాలు ఎప్పుడైతే మనం ప్రకృతిని ఓవర్కమ్ చేసామని, అప్పుడు సహజంగానే సమాధి స్థితి మనం వహిస్తుంది. అది సమాధి స్థితి అంటే సమాధి స్థితి కూడా మీకు సత్యం తెలుస్తుంది. సమాధి స్థితి వచ్చే వరకు మనకు సత్యం తెలియదు. అయితే ఇవన్నీ ఎంచుకుంటూ మన ఇంటి దగ్గర పూజ చేస్తున్నాం, దేవుని పేరుని స్మరిస్తున్నాం, జపం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, విచారణ చేస్తున్నాం, మరి ఏదో ఏ మంచి మంచి పనులు చేస్తున్నాం, ఇవన్నీ చేసుకొస్తున్నాం మనం. వీటన్నింటి యొక్క ప్రయోజనం ఏంటంటే బుద్ధిని శుద్ధి చేయటానికి. బుద్ధి శుద్ధి అవ్వాలి అంటే బుద్ధి శుద్ధి అయితే అది ఆత్మ ఏది చైతన్యం వైపు, భగవంతుడు వైపు, బ్రహ్మం వైపు, సత్య పదార్థం వైపు, సుందరం వైపు, తృప్తి వైపు, శివుని వైపు, ఇక కొంచెం కొంచెం మెల్లి మెల్లిగా జరుగుతూ ఉంటుంది. మనకి ఎప్పుడు ప్రకృతి వ్యవహారాల్లో, విషయ వ్యవహారాల్లో, విషయ ప్రపంచంలో బుద్ధి తిరుగుతూ ఉంటుంది. మన బుద్ధి మీద ఎలా వదిలేదు, అది వెంటనే విషయ ప్రపంచంలో వెళ్ళిపోతుంది. దాని అంటే దాని అర్థం ఏంటంటే బుద్ధిలో మోహం ఎక్కువ అంటాం. బుద్ధిలో మోహం ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా పునర్జన్మలో వస్తారు. బుద్ధిలో మోహం ఉన్న ప్రేమవుతుందంటే సత్యం అసత్యంగా కనిపిస్తుంది, అసత్యం సత్యంగా కనిపిస్తుంది, మంచి చెడ్డగా కనిపిస్తుంది, చెడ్డ మంచిగా కనిపిస్తుంది, మంచి వాళ్ళు చెడ్డవాళ్ళుగా కనిపిస్తారు, చెడ్డవాళ్ళు చాలా మంచి వాళ్ళుగా కనిపిస్తారు. ఎప్పుడు మన బుద్ధిలో మోహం ఉన్నప్పుడు ఈ ప్రమాదం తప్పదు, నీకైనా నాకైనా అంటే బుద్ధిలో మోహం తండాలి. ఆ బుద్ధి శుద్ధి అవటానికి మనం చేసే పనులు బుద్ధి శుద్ధి అవటానికి దారిని మనం ఏ పని చేస్తూ ఉంటాం. ఇప్పుడు మీరేదైనా మరి మాట మీరు చెబుతున్నాను, ప్రవచనం చేస్తున్నాను, ఇది మెకానికల్గా చేస్తున్నాను కొన్ని నీకు నా బుద్ధి శుద్ధి అవదు. నేను చెప్పే బోధ మరి హితవుగా చెప్తే, ప్రేమగా చెప్తే, మీరు బాగుపడాలని చెప్తే, మీకు ఉపయోగపడాలని చెప్తే, నా హృదయంలో మీ పట్ల ఆప్యాయత కలిగి నేను చెప్తే, స్వీట్గా చెప్తే, చేదుగా కాకుండా క్లీన్గా నేను చెప్పి ఉన్నట్టు నేను చెప్తాంటే నా బుద్ధి శుద్ధి అవుతుంది, అది క్లీన్గా తయారవుతుంది. మీరు పబ్లిసిటీ కోసం ఈ మాటలు చెప్తున్నాను అనుకోండి, నా బుద్ధి చేదైపోతుంది. నా బుద్ధి చేదైపోతే నాకు జ్ఞానం ఏంటి, నాకు సుందరం ఏంటి, నాకు ఆనందం ఏంటి, నాకు శాంతి ఏంటి, నాకు మోక్షం ఏంటి అంటే ఇప్పుడు మన బుద్ధి చేదుగా ఉంది. ఆ చేదుగా నా బుద్ధిని, నా బుద్ధిని స్వీట్గా మార్చాలి. స్వీట్గా మార్చాలంటే ఏం చేయాలంటే ఇష్టంగా మనం చేసే పని ఇష్టంగా చేయాలి, ప్రేమగా చేయాలి, ఆప్యాయంగా చేయాలి. అంటే మనం ఎప్పుడైతే ఎదుటివాడు క్షేమం కోరి పని చేస్తామో ఆ పనిలో ఒకవేళ ఫీజను ప్రొడ్యూస్ అవుతుంది, ఏదైనా స్వీట్నెస్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఏదో పబ్లిసిటీ కోసం లేదా లోక వాసన పెంచుకోవడానికో, దేహ వాసన పెంచుకోవడానికో ఒక మాట కూడా చెప్పకూడదు. లేదా మాటల కంటే కూడా మౌనం మంచిది. ఎందుకంటే మౌనం వల్ల ఎక్కువ మౌనంగా ఉన్నవాడికి అనవాంటెడ్ కానీ అతని యొక్క సంకల్పంతో సంబంధం లేకుండానే జ్ఞానస్థితి కలుగుతుంది. ఎక్కువ మౌనంగా ఉన్నవాడికి జ్ఞానస్థితి సహజంగానే వచ్చేస్తుంది. అయితే మాటల కంటే మౌనం మంచిది. ఆ మౌనం వల్ల ఏమవుతుందంటే మీ మనసుకు అంతర్దృష్టి కలుగుతుంది, లోపలన్న అందాలు తెలుస్తాయి, లోపలన్న సౌందర్యాలు తెలుస్తాయి. అంటే మనసుకి ఎప్పుడైతే అంతర్దృష్టి కలిగిందో అప్పుడు ఏమిటంటే మనసు దౌర్జన్యానికి దూరం అవుతుంది, సౌజన్యానికి దగ్గర అవుతుంది. మన దౌర్జన్యాన్ని ఎవరినో ఎవరినో పెట్టిన చేస్తే అలా కొట్టక్కర్లేదు. కొంతమందికి బయట కొట్టగా మనసులో దౌర్జన్య భావాలు ఉంటాయి. ఆ దౌర్జన్య బుద్ధిలోంచి మనసును విడదీస్తే వాడికి సౌజన్యం కలుగుతుంది, సఫలమైన కలుగుతుంది, వారికి అంతర్దృష్టి కలుగుతుంది. అంతర్దృష్టి కలగకుండా ఎవరికి కూడా ఆత్మజ్ఞానం కలగదు. మనస్సుకి అంతర్దృష్టి కలగకుండా, లోపలకి కలగకుండా ఎవరికి జ్ఞాన యాత్ర ఉదయించదు. ఓ వస్తువు లోపల ఉంది, భగవంతుడు హృదయంలోనూ ఉన్నాడు. గీతలో కూడా చెప్పాడు కదా పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడు, ఆయన అడ్రస్ కరెక్ట్ గా మనకు చెప్పాడు, అందరి హృదయాల్లోనూ ఉన్నాడని చెప్పాడు. కానీ మనం ఏమనుకుంటున్నాము, లేదు 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 అనుకుంటున్నాం, ఉన్నాడు అంటే మన బుద్ధిలో ఉండటం వల్ల ఆ వస్తువు మనకు వ్యక్తం కావట్లేదు. సాధన చేసి ప్రయత్నం చేసి గురువుని ఆశ్రయించి ఈశ్వరుడికి సేవ చేసి ఈశ్వరార్పణంలో పనిచేసి స్వార్థాన్ని తగ్గించుకుని హింసాభావాన్ని తగ్గించుకుని దౌర్జన్య బుద్ధిని తగ్గించుకుని ఆ మనస్సుకి ఎవరికైతే అంతర్దృష్టి కలుగు చేసుకున్నాడు, ఎవరికైతే అంతర్దృష్టి కలిగిందో వాడికి ఆ వస్తువు దాని వస్తువుకి సంబంధించిన లెన్సెస్ తెలుస్తాయి. వస్తువు ఉంది కానీ మనలో అలవాట్లు చేయడం వల్ల మన బుద్ధిలో ఉన్న దోషాల వల్ల అసలు వస్తువు లేదని అనుకుంటున్నాం. భగవంతుడు మన అందరి హృదయాల్లోనూ ఉన్నాడు, సమానంగానే ఉన్నాడు. ఒకరిలో ఎక్కువ కాదు, ఒకరిలో తక్కువ కాదు, అందరిలోనూ సమానంగా ఉన్నాడు. కానీ ఆ వస్తువు మనకు అనుభవం లేదు, అనుభవంలో లేదు కాబట్టి వస్తువు లేదని మనం అనుకుంటున్నాం. మనకు భగవంతుడు హృదయంలో లేదనుకోండి, మీ హృదయాల్లో నేను లేదు అని చెప్పి ఉండేవాడు. హృదయంలో ఉన్నాడు కాబట్టి అందరి హృదయాల్లోనే ఉన్నామని చెప్తున్నాడు. ఉండి విశ్వాసం ప్రధానం, ఆ విశ్వాస పాత్రులకే శరణాగతి కలుగుతుంది. పెద్దలు చెబుతూ ఉంటారు, శ్వాస పోయినా విశ్వాసం కాకూడదు, శ్వాస పోయినా విశ్వాసం కాకూడదు. ఆయనగానే కొంతమందికి ఈశ్వరుడు పట్ల విశ్వాసం ఉంటుంది, వాళ్ళకి శరణాగతి మార్గం మంచిది. శరణాగతి మార్గం వల్ల ఏమవుతుంది, మీ దేహ బుద్ధి నశిస్తుంది. చెప్పండి, మనం ఏం చేయాలి, సాధన సాధన అంటే ఏంటి, మన బుద్ధిలో మన దోషాలు తొలగించుకోవాలి. అది బుద్ధి శుద్ధి అవుతుంది, ఆ బుద్ధికి సూక్ష్మత వస్తుంది. ఎప్పుడైతే సూక్ష్మ బుద్ధి కలిగిందో దానికి అంతర్దృష్టి కలుగుతుంది. ఎప్పుడైతే దానికి అంతర్దృష్టి కలిగిందో లోపల మీ శాంతి అందుతుంది. శాంతి అందటమే కాదు, అది రుచి చూస్తుంది. ఆ శాంతిని రుచి చూస్తుంది, బుద్ధి శాంతిని రుచి చూస్తుంది. ఎప్పుడైతే హృదయంలో మీ శాంతిని రుచి చూసిందో బయ భాషల్లో వచ్చింది వాండరింగ్ ఆగిపోతుంది దానికి. అది భగవాన్ చెప్తా ఉంటారు, బయట గురించి కృషి చేస్తాడు, లోపల గుర్తింపు చేస్తాడు. మన కంట్రోల్ ఎక్కడో ఉన్నాడని మనం అనుకుంటాం, మన కంట్రోల్ మన హృదయంలో ఉన్నాడు. మన మీరెంత నిజమో, నేనెంత నిజమని, ఈ ప్రపంచం ఎంత నిజమని, ఈ లోకాలు ఎంత నిజమని, వైకుంఠలోని నారాయణుడు కూడా అంత నిజం. కానీ అసలు సత్యం, అల్టిమేట్ ట్రూత్, ఫైనల్ ట్రూత్ ఎక్కడుంది, మన హృదయంలో ఉంది. అది మనం గుర్తింపుకు రావాలి. గుర్తింపు రావటమే కాదు, దానితో మనం తాదాత్మ్యం పొందాలి. తాదాత్మ్యం పొందటమే కాదు, దాని స్వరూపం మనం పొందాలి. అక్కడ ఏముంది, ఆనందం ఉంది, సుఖం ఉంది, శాంతి ఉంది. అందరూ ఏమంటారంటే ఈ మధ్య మీ సుఖంగా ఏమంటారు, సుఖంగా ఏంటంటే సుఖంగా మీకు డబ్బుంటే సుఖం వచ్చేస్తుందా, లేదా కథంటే సుఖం వచ్చేస్తుందా, లేదా బజార్లో మార్కెట్లో మీకు పేరుంటే సుఖం వచ్చేస్తుందా. బాగా అర్థం చేసుకోండి, సబ్జెక్టు బాగా అర్థం చేసుకోండి. ఇప్పటికే కొత్త ఇంట్లో డోన్ డోన్ ఇంట్లో సక్సెస్ ముడుచుకుంది రాదు. అంతదారులో తీయగలిగింది కాబట్టి మనం కాలంలో లేదా కాఫీలో టీవీలో అంతదారు ఎలా వాడుకుంటున్నాం మనం. అంతదారులో తీయగలిగి ఎలా ఉందో అలాగే ఒక ఆనందం, శాంతి, సుఖం, అన్లిమిటెడ్ బ్లిస్, అన్లిమిటెడ్ పీస్, అన్లిమిటెడ్ హ్యాపీనెస్, పరిక్రమణించి పీస్, పరిక్రమణించి బ్లిస్, ఏమైనా వస్తువులు ఒక ఇల్లవయ్యా పంచదారులు అందరి ఉంటే సరిపోదు, ఒక పంచదారులు ఇంట్లో వేసుకుంటే కదా మంచి తెలిసి. ఈ శరీరం ఉన్నా లేకపోయినా నీకు లోకం కనిపించినా కనిపించకపోయినా ఆ శాశ్వతమైన, ఆ శాశ్వతమైన స్థితి, శాశ్వతమైన ఆనందము, శాంతి ఏ పదార్థంలో ఉందో ఆ పదార్థాన్ని తెలుసుకుంటే నీకు శాంతి కలుగుతుంది. కానీ ఆ పదార్థాన్ని తెలుసుకోకుండా నీకు శాంతి ఎలా కలుగుతుంది? ఆ పదార్థం ఎక్కడుందంటే నీ హృదయంలో ఉంటుంది. రిలీజన్ యొక్క లక్ష్యం రిలీజన్ నేను ఎక్కడికే తీసుకెళ్ళాలి, ఇంటి పొడిపూడి మాట్లాడలేదు కాదు. అంటే రమణకి టీచింగ్ ఏంటంటే సింహ ద్వారం దగ్గరికి తీసుకెళ్ళి ఆపిచేయదు, ఆ మూల విరాట దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది డైరెక్ట్గా. డైరెక్ట్గా మూల విరాట లేదు, ఆ మూల విరాట ఎక్కడ ఉంది అక్కడికి వెళ్ళిపోతుంది, కానీ పెన్షన్ దగ్గరికి తీసుకెళ్ళి ఆపిచేయదు. అంటే మీకు మాకు శాంతి లేదండి, మాకు సుఖం లేదండి, మాకు ఆనందం లేదండి, అంటే ఆనందం ఎవరికి వస్తుంది? ఆనందం ఏ వస్తువులో ఉందో, శాంతి ఏ వస్తువులో ఉందో, సుఖం ఏ వస్తువులో ఉందో, ఆ వస్తువు మీకు అనుభవించి రోజు అయినప్పుడు కదా అది పొందటం. మీకు పంచదారులో తిరిగిగా ఉందని మనకు తెలుసు, కానీ అది ఊట్లో వేసుకున్నప్పుడు కదా అది మనకు తెలుసు. అలాగే వస్తువు ఎక్కడైతే శాంతి ఉందో, వస్తువు మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఆ శాంతిని మీరు పొందండి. రకము తటము పూజ జ్ఞానం ఈ మధ్యన కొత్త కొత్త ఏ యోగా క్లాసులు వస్తున్నాయి కదా, ప్రాణాయామం എന്നെ എന്തൊക്കെ നമ്മൾ മൈൻഡ് കൺട്രോൾക്ക് എന്നതിന് എന്നെ കൂടെ മൈൻഡ് കൺട്രോൾക്ക് ഭഗവാനെ നീ മധുരിച്ചു അതിനകത്ത് എന്നെ വെച്ചിട്ട് വേറെ എന്നെ വെച്ച് ആ ലൈബ്രറിയിലെ പുസ്തകം തീസുകൊച്ചു അന്തരം ജപം ഗുരിച്ച് പോരു ജ്ഞാനം ഗുരിച്ച് പോരു വിചാരം ഗുരിച്ച് പോരു സഹരാധാരാചിച്ചു കാരണം ഏതി ആ മനസ്സിനെ ആകർഷിച്ചതാ മനസ്സ് ഊട്ടിയിട്ടില്ല ആകർഷിച്ചത് అనేక మార్గాలు పుస్తకాలు ఉన్నాయి కానీ ఏ నీరుని ఆకర్షించలేదు అన్న ఏది ఆకర్షించాలి అక్కడ మైండ్ ఉంటే కదా అంటే మాకు శాంతి లేదు శాంతి లేదంటే శాంతి రాదు మాకు సుఖం లేదు సుఖం లేదంటే సుఖం రాదు ఎక్కడికే శాంతి ఉందో ఎక్కడికే సుఖం ఉందో అక్కడికి మనకి మనస్సును తీసుకెళ్ళి ప్రవేశపెట్టి అక్కడ ముంచితే అక్కడ ముంచితే అదే ఆ సుఖ స్వరూపం ఆ శాంతి స్వరూపం మీకు అనుభవంలోకి వస్తుంది మనకు బుద్ధి అది మనకు బుద్ధి లేకుండా మనం లేదు కానీ మన బుద్ధి పశుబుద్ధి అంతేగా దోగం కట్టాడు కట్టేస్తే అక్కడ పడి ఉంటుంది అలాగే మన బుద్ధి కూడా పశుబుద్ధి కాబట్టి ఈ పశుబుద్ధి అని ఈ పశుబుద్ధి చేయడం రూపానకు లేకపోతే నామానకు కట్టేయాలన్నమాట కట్టేస్తే అక్కడ పడి ఉంటుంది మనకు పశుబుద్ధి లేదనుకోండి రూపంతో ఈ నామంతో ఏమి పని లేదు ఇంకా పశుబుద్ధి లేని వాడికి దోగం లేనిది కన్నీ లేదు ఈ ప్రాణాయామం చేయటం వల్ల మనసు తగ్గుతుంది మైండ్ యొక్క వాండరింగ్ తగ్గుతుంది మైండ్ యొక్క చాపల్యం తగ్గుతుంది ప్రాణాయామం చేయటం వల్ల కానీ మన మనోనాశనం కలగదు మనోనాశనం ఎప్పుడు కలుగుతుంది మనస్సు తన మూలాన్ని అది చూసినప్పుడు కానీ దాని సోర్స్ని అది చూసినప్పుడు కానీ రక్షించదు మీ జన్మల తర్వాత ఏదో చెప్తున్నారనుకోండి ఏదో సాధన చేస్తుంది ఇలా చేస్తుంది అసలు జ్ఞానోదయం ఎప్పుడో కడుక్కుని తెలుస్తుంది మన ఉదయం ఏమనుకుంటున్నారంటే ఎప్పుడు పూజ గదిలో కూర్చున్నప్పుడు వెంకటేశ్వర స్వామి ఎందుకున్నాను రాముడు ఎందుకున్నాను కూర్చున్నప్పుడు జ్ఞానం వచ్చేస్తున్నాను కనిపి కనిపెట్టుకున్న మహత్వం ఆయన పెట్టుకుంటారు మీకు జ్ఞానం ఎప్పుడు కలగాలో హృదయంలో ఉన్న పరమాత్మ ప్రభు ఎప్పుడైతే మీకు దర్శనం ఇవ్వాలో మీరు సాధన చేసినా మీరు ప్రాణాయామాలు చేసినా జపాలు చేసినా నదుల్లో మృగినా ఊరి చుట్టూరు తిరిగినా చేయండి అన్ని తప్పుడు మనకి దేహబుద్ధి ఉన్నప్పుడు పశుబుద్ధి ఉన్నప్పుడు తొలగించుకోవడం ఈ పనులు చేస్తాం కానీ ఆ జ్ఞానం కలిగేటప్పుడు ఆ హృదయంలో ఉన్న వస్తువు మనకి తడుపుకుని వేసినప్పుడు మీరు పూజలో ఉన్నప్పుడు నేర్చుకున్నప్పుడు స్నానం చేసేటప్పుడు ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు ఏకాంతంగా కూర్చున్నప్పుడు లేదా నలుగురిలో కూర్చున్నప్పుడు ఎప్పుడో సడన్గా వస్తువు మీకు ఊరికి వస్తుంది అందుకే గంటలు 2 గంటలు టైం పట్టదు దానికి ఆ హృదయంలో వస్తువు మీకు వ్యక్తమైనప్పుడు సడన్గా వస్తుంది ఒకసారి ఆకాశంలో నిరీక్షించడం నిద్రించడం ఆ నిరీక్షణ ఎంత జరిగింది కొన్ని క్షణాలు అదే కొన్ని క్షణాల్లో పరమేశ్వరుడు మీకు వ్యక్తం అవుతాడు అది కూడా పూజ గదిలోనే వ్యక్తం అవుతాడని కనిపెట్టుకోకుండా మీరు స్నానం చేసేటప్పుడు కూడా వ్యక్తం కావచ్చు ఆ పశుబుద్ధి పోయి ఆత్మబుద్ధి కలగటం కోసం ఆ శవబుద్ధి పోయి శవబుద్ధి కలగటం కోసం ఇప్పుడు కొన్ని క్షణాల్లో వచ్చేస్తుంది మీరేం భయపడక్కర్లేదు కానీ మార్గాన్ని గుర్తుపెట్టండి మొత్తం భగవద్గీత సారవంతం అన్నీ 2 ముక్కలు అర్జున నీ దేవ ఈ భూమి మీద ఎందుకు వచ్చిందో నీ ద్వారా ఏ పని జరగాలో నీకు ఇష్టం నా పని జరుగుతుంది నీ ఇష్టం లేకపోతే నా పని జరుగుతుంది ఆ చేసే పనిలో ఎటోగా చెయ్యి ఇష్టంగా చెయ్యి ప్రేమగా చెయ్యి బ్లమ్తో చెయ్యి ఎఫెక్షన్తో చెయ్యి ఇంట్రెస్ట్గా చెయ్యి విశుద్ధిగా చెయ్యి అంటే మనం చేసి అక్కడ చేసి వర్క్లో మనం లవ్ ఉండాలి అది ఇక్కడ మనం చేసి వర్క్లో డివోషన్ ఉండాలి మీరు ఎలా ఉపదేశాలు చేసినప్పుడు అందులో ఆత్మీయతలో ఇది ప్రేమ గ్రామపల్లి రికార్డు అందుకంటే రికార్డు పెట్టేసి ఉంటే సరిపోతుంది యాంత్రికంగా ఉండకూడదు మనం చేసే పని యాంత్రికంగా ఉండకూడదు అక్కడ మన ప్రేమ ఉండాలి ఆత్మీయతలు ఉండాలి మైండ్ యొక్క ప్రెజెన్స్ ఉండాలి ఆ మైండ్ యొక్క ప్రెజెన్స్ ఉన్నప్పుడే అది దాని తగిన ఫలితం ఏ ఫలితం కోసం అది మీకు ఉద్దేశించబడిందో పారాయణం ఆ ఉద్దేశం జరగాలి మనం ధ్యానం చేస్తుంటారని 5 ఏ టైం పెట్టుకుంటారు వాళ్ళు 4:30 5 వరకు ఆ గడియారం చూస్తుంటారు ఇప్పుడైపోతుంది 5 వేసుకోవడం అది దేవుని ధ్యానం చేస్తున్నా గడియారాన్ని ధ్యానం చేస్తున్నా మనం కూడా వెంకటేశ్వర స్వామి గారికి కలుగుతాం వెంకటేశ్వర గారికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని ధ్యానం చేయి ఏ కోరిక నెరవేరడం కోసం వెంకటేశ్వర స్వామి గారికి వెళ్ళి ఆ కోరికని ధ్యానం చేస్తాం ఆ కోరిక మీకు నెరవేరచ్చు జ్ఞానం సున్నా అన్ని సున్నా అసలు పరమార్థం సున్నా ఆ కోరికను మీకు నెరవేరవచ్చు ఆ నెరవేరడం ఎంత లేదో మీ శరీరం ఎంత లేదో మీకు నెరవేరని కోరికలు కూడా అంతే నిజం మన కోరిక నెరవేరకుని అనుభవిస్తే పోతుంది కాల ప్రవాహంలో మన రామకృష్ణ మిషన్ స్వామి గారి గారు మంచిది కూర్చుంటారు వారు నిజంగా కొంతమంది బాగా సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉంటారు అందులో ఒక స్వామి గోల్డ్ మెడలిస్ట్ బాంబేలో ఐఐటి చదివేస్తున్నాను ఇండియాలో ఇక్కడ ఎంఎస్ చేశాడు తర్వాత అమెరికాలో పిహెచ్డి చేశాడు మీటింగ్ చేసిన తర్వాత 4 సంవత్సరాలకు వర్క్ చేశాడు అమెరికాలో. మళ్ళీ రామకృష్ణ మఠంలో వచ్చి సన్యాసం చేసుకున్నాడు. అది బ్యాచిలర్ గా ఉన్నాడు. ఇక్కడ 3 ఏళ్ళకి ఆయన సన్యాసం ఇవ్వరకండి. అంటే 9 సంవత్సరాలు అక్కడ బ్రహ్మచర్యం అవలంబిస్తున్నాయి కానీ సన్యాసం ఇవ్వరకండి. రామకృష్ణ ఆంధ్రలో మొన్నటి ఇండియాలో ప్రజలకు బుద్ధిని తింటా ఉంటారని అడిగాను స్వామి. అండి అంటే మీరు భోజనం చేసి భోజనించి భోజనానికి ఉంటారా లేకపోతే ఉదయం ఇండియాలో తింటా ఉంటారని అడిగాను. అంటే కొంతమంది భోజనం చేసి భోజనానికి ఉంటారు అని చెప్పారు. పొద్దున్న ఒక రోజు ఇల్లు తింటామండి, ఒక రోజు ఎట్లయి తింటాం, ఒక రోజు సూర్యులు తింటాం, అన్ని తింటామండి అని అన్నాడు మహారాష్ట్ర. ఆ బట్టలు ఎప్పుడు కొంత చేస్తుంది మనం చెప్పే తిరిగిపోయేదాన్ని కానీ బట్ట బట్ట చాలా ప్రమాదం అది కానీ అన్నారు. కానీ అంటే తర్వాత కానివ్వండి అమ్మ, తర్వాత ఏం చెప్తానండి. కానీ అంటే ఏంటంటే గృహస్థుడికి మాకు తేడా ఏంటంటే వాళ్ళ అన్నం తింటే మనం ఇల్లు తిన్నా లేకపోతే ఇంకో అన్నం తిన్నా అన్న రసం వస్తుంది మనకి, దానివల్ల కొంత స్ట్రెంత్ వస్తుంది. గృహస్థులు ఏం చేస్తారంటే అన్నం తింటే వాళ్ళు వచ్చే రసం ఎస్సెన్స్ అంటే కామక్రోధాలు ఖర్చు పెట్టేస్తారు. ఏం చేస్తాం అంటే అన్నం తింటాం, ఇల్లు తింటాం, మాకు స్ట్రెంత్ వస్తుంది. అన్నరసం ఆ రసం వల్ల మాకు మీ బాడీకి శక్తి వస్తుంది. మా బాడీ యొక్క ఎనర్జీని మీ కామక్రోధాలు ఖర్చు పెట్టడం లేదు. చూసారా ఇటువంటి మంచి పనులు ఖర్చు పెట్టుకుంటున్నాను. మేము గృహస్థులన్నీ తింటున్నారో మేము ఇల్లు తింటారని అనుకుంటున్నాం. మేము ఇల్లు తింటున్నాం, ఉప్మా తింటున్నాం. కానీ మీకు నాకు తేడా ఏంటంటే మీ ఎంత తిన్నా అన్న రసం ఆ సారాన్నంతా కూడా కామక్రోధాలు సరిపోతుంది. మీ అన్నసారం అంతా కూడా ఏం చేస్తున్నాడు సాధనకు పరమేశ్వరుని తెలుసుకోవడానికి చూస్తున్నారు కదా. మేము చిన్న ఎన్ని మంచి పనులు చేస్తున్నాను, ఈ మంచి పనులు చూడటానికి మీ ఎనర్జీని ఉపయోగించుకున్నాను. కానీ ఒంటినే మా లక్ష్యం అనుకోకుండా మా లక్ష్యం మోక్షమే, మా లక్ష్యం మోక్షమే. అయితే మా స్వామీజీ ఏం చెప్పారంటే మీరు ఒక పని చేసినప్పుడు పని వల్ల మీ మనస్సు బాధపడాలి, ఆ పని వల్ల మీ మనసుకు కంట్రోల్ రావాలి, ఆ పని వల్ల మీ మనసుకి కంఫర్ట్ రావాలి, ఆ పని లోకానికి ఉపయోగపడాలి. అది అది సేమ్ టైం లోకానికి ఉపయోగపడటం కూడా అదే టైంలో ఆ పని మీరు మోక్షం పొందడానికి కూడా సహకరించాలి. ఇది మా స్వామీజీ చెప్పారు. అంటే మేము అన్నం తింటున్నాము, ఈ ఇల్లు ఏమి తింటలేదు అనుకోకుండా ఇల్లు తింటున్నాం. కానీ మీరేమో కామక్రోధాలు ఖర్చు పెడుతున్నారు. ఆ ఎస్సెన్స్ని ఆ సారాన్ని మంచి పనులు చేయడానికి ఉపయోగిస్తున్నాం. మీకు మాత్రం అదే తేడా అని చెప్పారు స్వామీజీ. అభ్యాసాన్ని ప్రేమతో చేయాలి, ఇష్టంతో చేయాలి, భక్తితో. మీరేం అక్కడ ఏ మీ గురువు పట్ల కానీ లేదా ఒక అవతార పురుషుడి పట్ల కానీ లేదా ఒక మహాజ్ఞాని పట్ల కానీ మీకు ఇష్టం కలిగితే చాలు మీకు జ్ఞానం ఇచ్చేస్తుంది. ఆ ఇష్టం రావటమే కష్టం. అంటే ఎప్పుడైతే మీకు ఇష్టం కలిగిందో మనసు యొక్క చాపల్యం తగ్గిపోతుంది. మనసుకి ఎప్పుడైతే చాపల్యం తగ్గిపోయిందో దానికి అంతర్దృష్టి కలిగింది. అంటే మనం బంతిని చేతితో పట్టుకుంటే వదిలేస్తే భూమి ఆకర్షణ శక్తి వల్ల ఏ విధంగా అయితే కింద పడకుండో ఆ వరదలు కూడా ఎప్పుడైతే మనసుకి చాపల్యం తగ్గిపోయిందో ఆ చాపల్య కారణాలు ఎప్పుడు ఎనిమిది తెలియదు. ఎప్పుడైతే రింగు అయిన చాపల్య కారణాలు ఆ వరదలు యొక్క ఆకర్షణ మైండ్కి తెలుస్తుంది. ఆ బంతి వెళ్ళి కింద పడినప్పుడు ఆ వరదలు గుహలు వరదైన భూమిలో వెళ్ళి మనసు పడిపోతుంది. ఏమక్కర్లేదు, మన మనసుకి చాపల్యం వస్తుంది. ఏ కారణం వల్ల మనసుకి చేపలేం వస్తుందని చూసుకోవాలి. అందరికీ ఒకే కారణం వల్ల మైండ్కి బాహ్యముఖం పెరగదు, అనేక కారణం వల్ల మనసు బాహ్యముఖం వస్తుంది. ఏ కారణం వల్ల మనసుకు బాహ్యముఖం పెడతామని చూసుకోవాలి. ఆ కారణానికి మీరు తొలగించుకుంటే మీ మనస్సు వెళ్ళి ఎక్కడికి ఈశ్వరుడు ఉన్నాడు, ఎక్కడికి ఈశ్వర స్థానం ఉందో అక్కడికి వెళ్ళి మీ బంతి వెళ్ళి కింద పడినట్టు బంతులు ఏదైతే మనం చేస్తుడు ఏదో కింద పడుతుందో అలా మీ మనస్సు వెళ్ళి అక్కడికి వెళ్ళి హృదయ స్థానంలో సుస్థిర స్థిరంగా ఉండిపోతుంది. రమణ భగవాన్ చెప్పారు, మీరు సాధన చెయ్యండి, సాధన విడిచిపెట్టండి, ప్రాక్టీస్ చేయండి, సాధన చెయ్యండి, సాధన చెయ్యండి, సాధన చేయండి. అందులో ఏం లేదని మీరు చేసే వరకు చేయండి. ఉన్నదంతా అనుగ్రహమే, ఉన్నదంతా ఉన్నదంతా అనుగ్రహమే అని తెలిసే వరకు మీరు సాధన చేయండి. ఈ అభ్యాసాన్ని ప్రేమతో భక్తితో ఇష్టంతో చేస్తుంటే ఇష్టం అలా చేసి ఏ వస్తువుని అయితే మీరు ధ్యానం చేస్తున్నారో ఆ వస్తువులో ఈ మనస్సుని ఐక్యమవుతుంది. ఈ సూత్రం మెకానికల్గా చేయకూడదు, యాంత్రికంగా చేయకూడదు. కొంతమంది ఎవరింటిని అయితే మీరు కాఫీ పుచ్చుకుంటారని యాంత్రికంగా అడుగుతారు. నిజంగా మన కాఫీ పుచ్చే ఇచ్చే ఉద్దేశం వాళ్ళకి లేదు, దాన్ని మెకానికల్ అంటారు. మెకానికల్గా అడుగుతారు, మీరు కాఫీ తీసుకుంటారా, పాలు దండకం ఉంటుంది, పాలు తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా, లేకపోతే ఇంకోటి టీ తీసుకుంటారా, మధ్య తీసుకు మధ్య మనం మానేసారు అండి. ఇది ఏమిటి మెకానికల్గా అడిగేస్తారు మనకి ఎవరి ఉద్దేశం ఆడకలేదు హృదయంలో. అలా చేయకూడదు, ఇక్కడ సాధన మీరు అలా చేయకండి. నువ్వు సాధన లేదా నీ దగ్గర కాఫీ ఇవ్వడానికి అవకాశం లేదు, టీ మంచినీళ్ళు ఇవ్వండి, అది కాదు హృదయం ప్రధానం, తలంపు ప్రధానం. భగవంతుడు మీరు ఏ పని చేస్తున్నాడో చూడరు, ఆ పని చేసేది మీ తలంపుని చూస్తాడు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు చేతితోడు చేసేప్పుడు, ఆ పని చేసేటప్పుడు ఒక మాట మీరు మాట్లాడితే, చేతితోడు ఒక పని చేస్తే, ఆ చేతితోడు మీరు ఆ పని చేయడానికి కారణం, నోటితోటి మీకు ఆ మాట రావడానికి కారణం ఏ ప్రేరణ ఏంటి, లోపల ఏ ప్రేరణ వల్ల మీరు ఆ మాట మాట్లాడారు, లోపల ఏ ప్రేరణ వల్ల మీరు చేతితోడు ఆ పని చేశారు, ఆ ప్రేరణ చూస్తాడు. దాన్ని బట్టి మనకి స్పిరిచువల్ స్టార్ట్ వస్తుంది. కానీ బాహ్యంగా మనం చేయటం వల్ల దీనివల్ల భగవంతుడు మోసపోడు. తమిళ మనిషి గారు తరచుగా చెప్పారు, గాడ్ కెనాట్ బి డిసీవ్డ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. మన మాటల వల్ల ఆయన మోసపోడు. మీరు చేసే సాధన ఎలా ఉండాలి, ప్రేమతో చేస్తే, భక్తితో చేస్తే, హితంతో చేస్తే, విశ్వంతో చేస్తే, విశ్వాస పరిపూర్ణమైన విశ్వాసంతో చేస్తే, ఏ వస్తువులు మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారో ఆ వస్తువులు మీరు లీనమైపోతారు. మీరు మీరు ఉంటారు. భగవంతుడికి దగ్గరగా వెళ్ళే వాళ్ళు లోకానికి దూరంగా ఉంటారు, లోకానికి దగ్గరగా వచ్చేవాడు భగవంతుడికి దూరంగా అవుతూ ఉంటారు. అంటే నిరంతరం మన లోక వ్యవహారాల్లో ఉంటే మన స్వరూపానికి దూరం అవుతాం. మనం స్వరూపానికి దగ్గరకు వస్తుంటే లోకానికి దూరం అవుతాం. మనం స్వరూపానికి దగ్గరకు వస్తుంటే లోకానికి దూరం అవుతాం. రంగు మనుషులకు చెప్పిన ఏంటంటే, రాయి కనపడినప్పుడు కుక్క కనపడదు, కుక్క కనపడినప్పుడు రాయి కనపడదు. అది కుక్కగా కనపడినప్పుడు కూడా రాయే, అది కుక్కగా కనపడినప్పుడు కూడా రాయే. కానీ రాయిని కుక్కగా కనపడినంత కాదు, రాయిని కనపడదు. మీరు రాయి కనిపించినప్పుడు, రాయి కనిపించింది అంటే కుక్క కనపడదు. మొత్తం భారతదేశంలో వచ్చిన సిద్ధాంతాలన్నీ దేశ ఈ ఒక్క మాటలు చెప్పొచ్చండి. ద్వైతం నాటి అద్వైతం విశిష్టాద్వైతం. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే నేను పేర్లు చెప్పడం, కొంతమంది ఏమంటున్నారంటే రాయి నిజమే కుక్క నిజం అంటున్నారు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న హిందూ మతంలో ఉన్న సిద్ధాంతం ఇది సిద్ధాంతం, రాయి నిజం కుక్క నిజం. కుక్క మనకి రాయే కుక్కగా కనపడింది, కానీ కుక్క నిజం కాదు. కుక్క నిజం కాదు, రాయే మనకి కుక్కగా కనపడింది. రాయి కుక్కగా కనపడినప్పుడు కూడా అది రాయే, రాయిగా కనిపించినప్పుడు కూడా రాయే. కానీ మీకు సిద్ధాంతాలు ఎక్కడ డిఫర్ అవుతున్నారంటే, ఆ విషయాలు మనకు అనవసరం అనుకోండి. సిద్ధాంతాలు ఎక్కడ డిఫర్ అవుతున్నారంటే, రాయి నిజమే కుక్క నిజమే అంటున్నారు. లోకం నిజమే దేవుడు నదిని ఎవరు తీరుగా చూస్తున్నారు. జ్ఞానం కలిగిన తర్వాత ఉపాసన చేయాలనే బుద్ధి కలుగుతున్నట్టు. అసలు ఉపాసన ఎందుకు? జ్ఞానం కోసమే. జ్ఞానం కలిగిన తర్వాత ఎట్లంటే అప్పుడు దేవుని ఉపాసన చేయాలనే బుద్ధి కలుగుతున్నట్టు. జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో అక్కడ నిశ్చక్కడ ఎవరో నిగలడు, అక్కడ ఉపాసన చేయడానికి నిగలడు ఎవరు. అక్కడ నిజంగా జ్ఞానం కలిగితే అక్కడ ఉపాసన చేయడానికి ఎవరో నిగలడు. అక్కడ నిలించేది ఫైనల్ స్టేట్ కాదు. లాస్ట్ డేస్ లో రమ్మ భగవాన్ క్యాన్సర్ వచ్చింది, ఆ చేతి క్యాన్సర్ వచ్చింది కదండి. చేతి క్యాన్సర్ వచ్చినప్పుడు చాలా మందులు వాడారు, మీకు మందులు వాళ్ళు ఏం నివారణ అవ్వలేదు. నాకు ఈ క్యాన్సర్ తగ్గిపోవాలని మీరు అనుకోండి అన్నారు ఎవరో ఒక భక్తుడు. బహుశా అటువంటి మాట ప్లేడర్లు చెప్తూ ఉంటారు, మనం చెప్పలేము. ఎవరో ప్లేడర్ గారు సరే చెప్తుంటారు, మీ ఈ రోగం నాకు తగ్గిపోవాలని మీరు అనుకోండి. ఇంకేమి మందులు వాళ్ళు ఇంకేం ప్రయోజనం లేదు. క్యాన్సర్కి ఎన్ని మందులు ఉండాలో అన్ని మందులు వాడేశారు. మరి ఆయుర్వేదం హోమియోపతి అన్నీ అయిపోయింది. అంటే మీ రోగం నాకు తగ్గిపోవాలని మీరు అనుకోండి. విషయం బాగా అర్థం చేసుకోండి. అప్పుడు భగవాన్ ఎంత వండర్ఫుల్ రిప్లై చేసి ఆయన ఎక్కడున్నాడో మనకు అర్థమవుతుంది. అంటే రమణ భగవాన్ ఎవడో నీకు అర్థమవుతుంది, ఒక్క రిప్లై మీకు అర్థమైతే, మీకు డైజెస్ట్ అయితే, మీకు జీర్ణం అయితే. ఆయన ఏమన్నాడంటే, ఈ రోగం తగ్గిపోవాలని అనుకునేవాడు లోపల ఎవడు లేడు, ఈ రోగం తగ్గిపోవాలనుకునేవాడు ఎవడు లేడు. ఒకవేళ వాడు ఉంటే మీరు చెప్పకపోయినా వాడు అనుకోవటమే పనాడు. ఎంత బ్యూటిఫుల్, ఎంత వండర్ఫుల్, ఎంత స్వీట్ ఎప్పుడై చూడండి. ఈ ఒక్క వాక్యం మీకు అర్థమైతే ఆయన ఎక్కడున్నాడో మనకి తెలుస్తుంది. బాడీలెస్, మైండ్లెస్, బొరైలెస్, ఇంకేమొద్దు. ఈ రోగము తగ్గిపోవాలని మీరు అనుకోండి, అంటే నిజమే నేను చెప్పి న్యాయంగానే ఉంది. ఈ రోగము తగ్గిపోవాలనుకునేవాడు లోపల ఒకడు లేడు. లోపల ఒకడ దేహంతో కాలాత్మైన వాడు ఎవడు లోపల ఒకడు లేడు. ఒకవేళ నిజంగా ఉన్నాడనుకో, ఈ రోగం తగ్గిపోవాలనుకున్నాడు లోపల ఉండా ఉన్నాడనుకో, నీ సలహాతోటి పని లేకుండా అందించుకుని ఉంటాడు. ఈ రోగం తగ్గిపోవాలి, రోగం తగ్గిపోవాలని నువ్వు చెప్పకపోయినాడు అనుకుంటాడు. నువ్వు చెప్పకపోయినా దాన్ని బట్టి ఆయన ఎక్కడ మాట మనకు తెలుస్తుంది. నిరంతరము నీవు దైవ చింతన కలిగి ఉంటే, నిరంతరము ఆత్మచింతన కలిగి ఉంటే, ఆటోమేటిక్గా లోకానికి, విషయ వాసనకి, విషయ ప్రపంచానికి, ఈ నామరూప జగత్తుకి నువ్వు నిజంగా దూరం అవుతాను. ప్రపంచం అంటే ఏంటి? రూపము నామము క్రియ, అదే ప్రపంచం. అంతకంటే ప్రపంచం ఏముందండి? రూపము నామము క్రియ. అది మైనస్ చేస్తే లోకం అంటే ఏమి లేదు, అది మైనస్ చేస్తే లోకం అంటే ఏమి లేదు. నువ్వు లోకాన్ని దూరం అవుతుందంటావు నిరంతరము దైవాన్ని చింతించడం వల్ల, ఆత్మను చింతించడం వల్ల. అసలు ఇంకొక అద్వైత భావన, అద్వైత వాసన రావటం చాలా కష్టం. జనరల్ గా దేవుడు వేరు, మేము వేరంటే అందరికి ఇష్టం అంటుంది. ఏం చేయాలంటే మనకంటే దేవుడు వేరుగా ఉన్నాడంటే ఏమి అడగటానికి బాగుంటుంది. మీ హృదయంలో దేవుడు ఉన్నాడు అయ్యా, మీ హృదయంలో దేవుడు ఉన్నాడంటే మాకు ఏమైనా కావాల్సి ఉంటే ఎవరిని అడగని ఉంటారని అంటున్నారు వాళ్ళు. అంటే మన దేవుడు సెపరేట్గా ఉన్నాడు అనుకుంటే ఏమవుతుందంటే మనకి ఏదైతే మనకి ఏది కావాలంటే దగ్గరస్తాం వచ్చు అని ఇస్తూ ఉంటాడు. మన అభిషేకాలు చేస్తూ ఉండొచ్చు, శివుడికి వెళ్ళి అభిషేకాలు చేయొచ్చు, విష్ణుకి అయితే అలంకారం చేయొచ్చు. అంటే శాస్త్రాలు ఒక మాట చెప్తూ ఉంటారు, విష్ణువేమో అలంకార ప్రియుడు, శివుడు శివుడు అభిషేక ప్రియుడు, కుమారస్వామికి అభిషేకం అక్కర్లేదు అట్టండి, అలంకరణ అక్కర్లేదు అట్టు. చూసేది పోతే చాలా దర్శనం చేయొచ్చు వాడు రమ్మమాట. వాడికి అభిషేకం అక్కర్లేదు అట్టండి, వాడికి అభిషేకం అక్కర్లేదు, అలంకరణ అక్కర్లేదు, బట్టి దర్శన ప్రియుడు వెళ్ళి జస్ట్ అలా చూసి వెళ్ళిపోతుంటారు. నీ మైండ్కి ఏకాగ్రత పెరుగుతామనుకో, ఆ ప్రవీణత పెరుగుతామనుకో, ఆ పవిత్రత వస్తాననుకో, నీ మైండ్కి పవిత్రత వచ్చిందనుకో, ఆ ప్యూరిటీ వచ్చిందనుకో, ఆ పర్ఫెక్షన్ వచ్చిందనుకో, ఆ ప్యూరిటీ ఎప్పుడు వచ్చిందో, అంటే ఆత్మ ఎంత పవిత్రమైందో నీ మనస్సు కూడా అంత పవిత్రమైందనుకో, ఆ ప్యూరిటీ నీకు పట్టిందనుకో, అప్పుడు లోపం ఏంటంటే ఆత్మానుగ్రహం, ఆ శక్తి వచ్చి పొంగి 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 నీ సహస్రాన్ని ముంచేస్తుంది. అప్పుడు నీకు దేహం ఉన్నా ఒకటే, ముడిపోయినా ఒకటే, లోపం కనిపించినా ఒకటే, లోపం కనిపించకపోయినా. అంటే అప్పుడు మీ ఎగ్జిస్టెన్స్ కి బంధం ఉండవచ్చు. చనిపోయినప్పుడు మనకు చాలా కంగారు పడతాం, మన శరీరం చనిపోతుందనుకోండి, అది చాలా కంగారు వచ్చేస్తుంది, మనం భయం వేసిపోతుంది, మనకు భయం వస్తుంది. ఏంటంటే ఇంతకాలానికి మనం ఉన్నాం కదా, బాడీలో ఉంటున్నాం కదా, భయం వేసిపోతుంది. ఆ భయం ఏంటనే కారణం ఏంటంటే మన అందరికీ ఉండటం ఇష్టం, మన అందరికీ ఏం ఇష్టం, ఉండటం ఇష్టం. అంటే శరీరం చనిపోయినప్పుడు ఇంకా ఉండబోయేమో అని భయం వేస్తున్నాడు. అంటే జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంటంటే, శరీరం పోయినా కానీ వాడు ఉంటున్నామని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గా ఎలా చేస్తున్నాడికి అరచేతిలో ఉన్న వస్తువు ఎంత స్పష్టంగా గోచరిస్తూ ఉంటుందో, అలాగే జ్ఞానికి శరీరం పడిపోయినా కానీ లోకం కనిపించకపోయినా తన అస్తిత్వానికి బంధం లేదని, తన ఎగ్జిస్టెన్స్కి బంధం లేదని, తను ఉంటానన్న సంగతి దానికి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అంటే వాడు వాడికి అక్కడ అమృతత్వాన్ని పొందుతాడు. అమృతత్వం పొందటం అంటే అది, అంటే వాడి ఎగ్జిస్టెన్స్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. జగన్ పోవచ్చు, లోకం కనిపించకపోవచ్చు, కానీ వాడి ఎగ్జిస్టెన్స్కి బంధం లేదు, వాడి పీస్కి బంధం లేదు, వాడి హ్యాపీనెస్కి బంధం లేదు, వాడు వాడి ఉనికికి బంధం లేదు. వాడు ఉండటే కాదు, వాడు ఉన్నానన్న సంగతి వాడికి తెలుస్తూ ఉంటుంది. వాడి జ్ఞానం అదే అభిన్నతమైన స్థితి, అదే ఉదాత్తమైన స్థితి, అది లాస్ట్ స్టేట్, అది సుప్రీం స్టేట్. భగవంతుడు చెప్పేది ఏంటంటే, మన శరీరంలో శివర శ్వాస బయటకు వెళ్ళిపోయినప్పుడు, ఆ శ్వాస మన శరీరాన్ని, ఈ శ్వాస శరీరాన్ని వదిలేసినప్పుడు మనకు ఏ తలంపు అయితే ఉందో ఆ తలంపుని బట్టి మనకు పునర్జన్మ వస్తుందని భగవద్గీతలో భగవంతుడు స్వామివారు చెబుతున్నారు, వాసుదేవ స్వామివారు. అయితే దానికి భగవాన్ ఏం చెప్పారంటే, నీకు నీకు ఆటోమేటిక్గా నీకు బాగా ఇష్టమైందో, నీకు ఆ తలంపు వస్తుందో అనుకున్నది రాదు, నువ్వు ఆ చివరి శ్వాస విడిచేటప్పుడు నువ్వు అనుకున్నది రాదు, కానీ నీకు ఇష్టమైందే చివరి శ్వాసలో వస్తుంది. ఆ ఇష్టం ఏదో ఉప్పు నుంచి ప్రాక్టీస్ చేస్తే అప్పుడు వస్తుంది కానీ సడన్గా రాదు అని చెప్పి నీకు నువ్వు అనుకున్నది రాదు. భగవాన్ చెప్పిన దాంట్లో ఎంత క్లారిటీ ఉందో చూడండి. ఆ చివరి నీ ప్రాణం పోయేటప్పుడు నువ్వు అనుకున్నది ఏమి రాదు, కానీ నీకు ఈ హృదయంలో ఏదైతే ఇష్టమో ఆ ఇష్టం ఏంటి వస్తుంది కానీ నువ్వు అనుకున్నది రాదు. నారాయణ నారాయణ అనుకుందామంటే నారాయణ రాదు, నీ హృదయంలో ఇష్టం ఏంటి వస్తుంది కానీ నువ్వు అనుకున్నది రాదు. అదే నారాయణ నువ్వు అనుకోవాలంటే ఉప్పు నుంచి ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది కానీ అప్పుడు సడన్ గా వచ్చేది కాదు. ఇందాక ఎవరు అన్నారు, మహానుభావం ఎలా తొలగించుకోమంటారు, దాని గురించి అస్తమానం ఆలోచిస్తుంటే అదలకపోతుందండి. ఇదే మనం చేసే సాధనలు ఎలా ఉన్నాయో రమణ మహర్షి గారు చెప్పారు, అందరూ గదీత కాదే, ఎవరో గదిని కలవటం లేదు. మనం చేసే సాధనలు ఎలా ఉన్నాయంటే, మీకు ఆలోచన చూడండి, హాలు చూడండి, మీరు రోజు తడుపుతున్నాం అనుకోండి, గంటకోసారి తడుపుతున్నాం అనుకోండి, గంటకోసారి తడిపి ఇది ఆడటం లేదు, ఆడటం లేదు అనుకుంటే ఆడటం లేదు. నువ్వు జీవితం పొడిగిన అహంకారం చుట్టూ చేయి, అహంకారం ప్రేరణ వల్ల మాట్లాడి, అహంకార ప్రేరణ వల్ల ఏమో పని చేసి, అహంకారాన్ని అస్మానం తలపెట్టుకుంటే ఆడుతుందా పోతుందా నశిస్తుందా. అంచేత నువ్వు అహంకారాన్ని డైరెక్ట్గా ఫేస్ చేయడం మీరు బాగా అర్థం చేసుకోండి. ఈ వండర్ఫుల్ సొసైటీ మీరు బాగా అర్థం చేసుకోండి. ముఖ్యమైన గదిని గంటకోసారి చడిపేసి ఆరలేదు ఆరలేదని కదలా కడుతుంది, మీరే చదువుతున్నారు దాన్ని. నాకు తడపడం మానేయండి, అదే ఆరిపోతుంది. ఒకవేళ నేను చెప్పినందుకు అని మనం రుణపడి ఉండాలి. అది ఏమన్నారంటే, దేన్నైతే పోగొట్టుకోవాలనుకుంటున్నావు అదే రోజు తలపెట్టుకుంటాను, అది ఎక్కడ పోతుందా? అంటే అక్కడ ఆ బుద్ధి సూక్ష్మతకి అర్థం చేసుకోండి. అంటే రమణ మహర్షి గారి కంటే శంకరాచార్య వారికి ఎక్కువ పాండిత్యం ఉన్నమాట. నిజమే, కొన్ని కొన్ని టెక్నిక్స్ లో మటుకి భగవాన్ చాలా వండర్ఫుల్ గా చెప్తారు. అది ఆయన ఆయనకే సాధ్యం. నువ్వు ఏదైతే పోగొట్టుకోవాలనుకుంటున్నావు అదే ధ్యానం చేస్తాను, అదే స్మరిస్తాను, అది ఎక్కడే పోతుంది? అది పోనే పోదు. నువ్వు ఏదైతే పోగొట్టుకోవాలనుకున్నావు దాన్ని కంప్లీట్ గా మర్చిపోను, దాన్ని ఏం క్లీర్ చేయకు, దాని మొదల్లో నువ్వు ఏం నీళ్ళిపోయొద్దు, దాన్ని మర్చిపో, దాని ఇంతగా రాలిపోతుంది. అంటే అహంకారం భావన కావాలనుకుంటే అది పోదు. నేను నిరంతరము ఆత్మని చింతించడం వల్ల, దైవాన్ని చింతించడం వల్ల, గురువుని చింతించడం వల్ల, ఆ గురువు యొక్క బోధను స్మరించుకోవడం వల్ల పోతుంది. కానీ డైరెక్ట్ గారు అహంభావన పోగొట్టుకోవాలంటే నువ్వు పోగొట్టుకోవడం. ఒక్కటి రోజు నీళ్లు పోసి నీళ్లు పోయింది అది చావలేదు చావలేదు అనుకుంటే ఎక్కడికి వస్తున్నది? అహంకారం మనమే తీర్చేస్తున్నాం. దాన్ని ఫుడ్ సప్లై మనం ఏం ఖర్చు అయితే లేదు. దాన్ని ఫుడ్ సప్లై ఖర్చు చేస్తే కదా అది నశించింది. ఫుడ్ సప్లై ఖర్చు అయిపోదు అదే నశిస్తుంది. చక్కలేదండి, మీరు ఇంటికి వెళ్ళండి, ప్రశాంతంగా కూర్చోండి, ఒక మాట మాట్లాడతాం. అది అవసరంగా మాట్లాడుతున్నాను, అది ఈగో సెన్స్ కోసం మాట్లాడుతున్నాను, లేదా నేను ఎంత కావాలని ఇతరులు అనుకోవాలని మనం మాట్లాడుతున్నాను. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మనం రోజుగా వంద మాటలు మాట్లాడితే ఆ వంద మాటలు కూడా అహంభావం కోసం మాట్లాడతాం. రమణ మహర్షి గారు పూర్తిగా దక్షిణామూర్తి కాదు, పూర్తిగా శంకరాచార్య వారు కాదు. శంకరాచార్య వారు నిరంతరం బోధే, బోధ స్వరూపుడే. దక్షిణామూర్తి పూర్తిగా మౌనం. రమణ మహర్షి గారు పూర్తిగా మౌనం కాదు, పూర్తిగా ప్రవచనం కాదు. అంటే అవసరమైనప్పుడు ఎక్కువ మౌనంగానే ఉండేవారు, కానీ ఆ మౌన స్వరబుద్ధిని వాళ్ళు అర్థం చేసుకోలేరు. మౌనం సూక్ష్మబుద్ధిని వాడు అర్థం చేసుకుంటారు, స్థూలబుద్ధిని వాడికి మౌనం అర్థం కాదు. ఆ స్థూల బుద్ధిని వాడికి మౌనం అర్థం కాదు కాబట్టి ఒక మాట చెప్పేవారు. అంటే దాన్ని పూర్తిగా దక్షిణామూర్తి కాదు, పూర్తిగా శంకరుడు కాదు. ఇప్పుడు టైంను బట్టి ఈ ఏజ్ని బట్టి ఆ పాత్ర ఆయన నిర్వర్తించారు. కానీ ఇప్పుడు ఆయన మౌనం ఎంత అనుగ్రహమే, ఆయన మాట కూడా అంతే అనుగ్రహము అని గుర్తించడం వాడు ధని. ఈ టచ్ ఈజ్ గ్రేస్, ఈ లుక్ ఈజ్ గ్రేస్, ఈ వర్డ్ ఈజ్ గ్రేస్, ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేస్. ఒకసారి మీ మీద కోపం వచ్చినా అది గ్రేస్. మీరు భగవద్గీత కింద నుంచి పైకి, పై నుంచి కిందకి మీరు నిజసాగు చదివిన మీకు అర్థం కాదు. మీకు అధికారం లేనప్పుడు పారాయణం చేస్తే ఏదో పుణ్యం వస్తుంది, జ్ఞానం రాదు. అది కాదు, ఏదైనా ఒక వాక్యం అర్థం అవడం కోసం మామూలుగా చదవచ్చు. దాని లోతుపోతులు వెళ్ళి దాని సుందరంగా ఒక అందమైన మాట చెప్పారు. రమణ భగవాన్ బోధ పైకి సింపుల్గా కనిపిస్తుంది, చదివి కొద్దీ లోతు ఎక్కువ పొందుతూ ఉంటారు. దాన్ని ఇంత వండర్ఫుల్గా చెప్పారు చూడండి. పైకి చూస్తే చాలా అమాయకంగా కనిపిస్తున్నారు, ఏమి చదివితే చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తూ ఉంటారు. ఆ వాక్యం చూస్తే ఇంతేనా అనిపిస్తుంది. ఇంకే ఇంత సింపుల్గా ఉండేంటి, ఈ పెద్ద అర్థం చేసుకోవడం ఏంటని కనిపిస్తుంది. అర్థం చేసుకోవడం మొదలు పెట్టం కాబట్టి మనం అర్థం చేసుకోవడం మొదలు పెట్టామా, ఎక్కడికి వెళ్ళిపోతాం? కొన్ని కాడి ఒక కాడి ఒక కాడి రెండు కాడి ఎంత లోతులో ఉంటుందో అంత లోతులు తీసిపోతుంది. ఒక్క మాట, మన వెరడి జనఫ్, మన లుక్కీ జనఫ్, మన టచ్ జనఫ్. మన బాగుపడటానికి ఏదో పెద్ద పెద్ద పుస్తకాలు అక్కడ ఒక మాట చాలు, ఒక వాక్యం చాలు. అసలు మనకి పట్టుగా మన గుండెకి తాకాలి, మన ఆకలి మనం తాకాలి, మన గుండెకి తాకాలి. కానీ ఒక్క వాక్యం చాలు మనం బాగుపడటానికి. సరైన మందు మన రోగం తగ్గడానికి ఒక మందు చాలు. ఆ రోగానికి తగ్గిన మందు అయితే ఒక మందు చాలు ఆ రోగం తగ్గడానికి. అలాగే మనం బాగుపడటానికి మన గుండెకి పడితే ఒక సెంటెన్స్ చాలు. సెంటెన్స్ అక్కర్లేదు. వన్ వర్డ్ ఈజ్ ఎనఫ్, వన్ టచ్ ఈజ్ ఎనఫ్, వన్ లుక్ ఈజ్ ఎనఫ్. అంటే సుందరం గారు ఏం చెప్పారు, టైకి సింపుల్గా కనిపిస్తున్నాడు. మరి అంకేది మీరు ఏం చేస్తారంటే చూసి సరిపెట్టుకోండి, చూసి సరిపెట్టుకుంటే సింపుల్గానే ఉంటాయి. నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను అనుకోండి, అది లోపలికి తీసిపోతుంది. ఎంత లోతులో తీసిపోతుంది అంటే అసల వస్తువు ఎక్కడ ఉందో అక్కడ తీసుకొని మన పక్క తప్పండి. అసలు ఇంకోటి ఎప్పుడు కూడా அவர் ஞான சிஷியன் மாற்றணும் இது எப்படி கன்ஃபியூஷன் வந்தது இன்சாட் கன்ஃபியூஷன் வந்தது என்று இன்டலெக்சுவல் எக்ஸசைஸ் வந்தது ఒక రామకృష్ణుడికి ఇచ్చిన మాట చూడండి అందరూ మీకు పాండిత్యం ఉంది పాండిత్యం లేదు ఈ ఏకానందుడు కూడా ఒక రామకృష్ణుడికి సరికాదు అయితే లోకంలో ఒక రామ ఏకానందుడు కన్నా పేరు రామకృష్ణుడు లేకపోవచ్చు మా పేరు ప్రఖ్యాతి చూసి ఒక పక్కన పెట్టండి ఎక్కడ దొరక ప్రాణం అయినా కూడా మన ఇంకా దూక్కుంటే ఇంకా దొరకపోతాం ఈ కీర్తి కానీ కూడా దొరకలేదు ఒక మనిషికి కీర్తి అంత మాత్రం లేదు వాడు జ్ఞానాన్ని చెప్పలేదు. 1 స్వామిజీ చెప్పారన్నమాట, రామకృష్ణుడు స్మరిస్తే ఇటువంటి నరేంద్రుడు 100 రావచ్చు అని. అది క్యూరిటీ ప్రధానం. రమణ భగవాన్ కూడా ఒక మాట చెప్పారు, మీరు మీ ఇంటి కడినప్పుడు ఎంత న్యాచురల్ గా ఉంటారో నార్మల్ గా ఉంటారో మీ మైండ్ కూడా సోర్స్ లో హార్ట్ లో నార్మల్ గా ఉండని కలిగిపోతుంది. మేము సర్వసాధారణంగా మనం బంధువులు ఇంటికినప్పుడు న్యాచురల్ గా ఉన్నాం, నార్మల్ ఉంటాం, ఏదో చక్క సర్దుకుంటాం, ఇలా సర్దుకుంటాం, అలా సర్దుకుంటాం, ఏది చూసుకుంటా ఉంటాం అనుకుంటున్నాం. అంటే వాళ్ళకి బాగా కనపడవాడు చివరికి బంధువులకు. ఇక రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, మీ మైండ్ హార్ట్ లో ఎలా ఉండాలంటే బంధువుల ఇంటి కాడు నువ్వు ఎలా ఉంటావు అలా ఉండకూడదు, మీ ఇంటి కాడు నువ్వు ఎంత న్యాచురల్ గా ఉంటావో నార్మల్ గా ఉంటావో అలా నీ మైండ్ కనుక సోర్స్ లో ఉంటే హార్ట్ లో ఉంటే అది కరిగిపోతుంది, అది కరిగిపోతుంది నీకు స్వరూపం చేస్తున్నావు. ఉండబెట్టుకుని దాన్ని ఎంచే పంచగలం అక్కడ ముక్కలు గాలి చూసుకుంటూ దాని గడియారం చూసుకుంటూ గాలి మైండ్ లో దాని సోర్స్ లో ఎంచే అది న్యాచురల్ గా ఉండగలగాలి, నార్మల్ గా ఉండగలగాలి. ప్రతిన్షన్ చేసి అక్కడ ఎంచే పంచగలం అండి. అదే గణిత శాస్త్ర గారు చెప్పేవారు, మీరు భగవాన్ ప్రజెన్స్ ఎప్పుడైనా కూర్చున్నప్పుడు మీ ప్రాణాయామాలు చేయటం అక్కడ న్యాచురల్ గా ఉండండి, దాని ప్రజెన్స్ లో నామర్గం మీరు ఉండండి, అది వేసి మీకు వచ్చేస్తాం, మళ్ళీ మీ సాధన అక్కడ ఎదురుగా పెట్టుంటారు. ఆయన ఎదురుగా మీరు ఏం సాధన చేయొద్దని గణిత శాస్త్ర గారు చెప్పేవారు. అంటే ప్రాణాయామం ఒకవేళ మీరు నేర్చుకున్నారనుకోని అక్కడ చేయొద్దని, మనసు విజృంభిస్తుంటే దాని మీద వేగాన్ని తగ్గించి దాని మృదయంగా మిలితం చేయటం సాధన యొక్క లక్ష్యం, సాధన యొక్క లక్ష్యం అదే. రెండు మార్గాలు ఉన్నాయి, ఒకటి నేను యొక్క మూలాన్ని కనుగొని దానిలో లీనం అవటం, ఆత్మ సాక్షాత్కారానికి దైవ సాక్షాత్కారానికి ఆ బ్రాహ్మణ స్థితిని పొందటానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఆ నేనని మూలకోడానికి యొక్క మూలంలో కలవటం వెళ్ళి, లేకపోతే నా వల్ల ఏమీ కాదు, అంతా పరమేశ్వరుడే, ఈశ్వరుడే చేయాలి, ఇదంతా నేను చేసి చేయలేదు అనే భారం అంతా ఈశ్వరుడు నేను వేసి పని చేసుకున్నా సరే మీకు మోక్షం వస్తుంది. కానీ ఇక్కడ మీకు మీరు బాగా అర్థం చేసుకోండి, మీరు అలాగెళ్ళినా ఆ మూల తలంపుని పోగొట్టుకోవాలి, ఇలాగెళ్ళినా ఆ మూల తలంపుని పోగొట్టుకోవాలి. మనకి మనకి ఎందుకు జ్ఞానం రావటం లేదంటే ఆ మూల తలంపు పోవటానికి వీల్లేదు, మనకి బ్రహ్మజ్ఞానం కలగాలి. మన సిద్ధాంతం ఏంటంటే కంచంలో అన్నం అంతా కంచంలో ఉండాలి, మన పిల్లవాడి మట్టుకి ఇలా తయారవ్వాలి. అంటే మనం నీరుని పోగొట్టుకోకూడదు, ఆ దేవగతిని నీరుని పోగొట్టుకోకూడదు, నీరు దర్శనం అవ్వాలి. అంటే అసలు ఫండమెంటల్ గా మన ఆలోచనలోనే పొరపాటు ఉంది, మన ఆలోచనలోనే ఈ పొరపాటు ఉంది. అంటే మనం సాధన చేస్తున్నాం, సాధన చేస్తున్నాం, సాధన చేస్తున్నాం, సాధన ఆ సాధన యొక్క ప్రయోజనం ఏంటంటే ఏ మార్గంలో నువ్వు ప్రయాణం చేసినా ఆ సాధన యొక్క ప్రయోజనం ఏంటంటే ఆ దేవగతిని ఏమి తొలగించుకోవడానికి సాధన యొక్క ప్రయోజనం. శరణాగతి మార్గంలో కూడా అదే. అమ్మవారి వారు ఏమన్నాయంటే, తిరుమాళ్ళు ఎంతకాలం నువ్వు ఉన్నావు నేను ఉన్నానని అనుకున్నాను, ఇప్పుడు తెలిసింది, నువ్వు ఎప్పుడు తెలిసింది, నిన్ను తెలుసుకున్నాక తెలిసింది, ఏమని తెలిసింది, నువ్వే ఉన్నావు నేను లేదని. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే దేవుడు ఉన్నాడు నేను ఉన్నాను అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు తెలిసింది అంటే ఆయనకి నువ్వు ఉన్నావు నేను ఉన్నాను అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు తెలిసింది, ఎప్పుడు తెలిసింది, నిన్ను తెలుసుకున్నాక తెలిసింది, ఏమిటి తెలిసింది, నువ్వే ఉన్నావు నేను లేదని. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే మనం ఉన్నాం ఆయన లేదనుకుంటున్నాం. నమ్మాలి వారు సాధన చేసి సాధన చేసి సాధన చేసి ఆయన ఉన్నాడు నీరు లేదని తెలుసుకున్నాడు, మనం సాధన చేసి సాధన చేసి మనం ఉన్నాం ఆయన లేదని తెలుసుకుంటున్నాం. మన సాధనకి నమ్మాలి వారి యొక్క సాధనకి కొంతమంది మీరు చూడండి, కొంతమంది సాధన పేరు మీద వాళ్ళు అహంభావాన్ని పెంచుకుంటారు, ఎవరుగా 3 గంటలు తెలిసిపోతున్నారు, నేను ఇంత సాధన చేస్తున్నాను అంత సేవలు ఆ సాధన ఇంత జ్ఞాపకం పెట్టుకుంటా ఉంటారు. అంటే ఈ పోగొట్టుకోవాల్సిన నేను ఏం చేస్తానంటే ఆ సాధన తీసుకొచ్చి కలుపుతూ ఉంటారు, ఇంకా బలపడతాను కానీ ఒక కోడలు భగవంతుడు ఏం చెప్పిందంటే ఈ మధ్యన మా అత్తగారు నన్ను తిట్టిపోస్తానని చెప్పాడు. మరి భగవాన్ ఏమన్నారంటే నీ అహంకారాన్ని నువ్వు ఎలాగా తిట్టుకోలేవు, నువ్వు దేనైతే పోగొట్టుకోవాలనుకుంటున్నావు దాన్నే నీ అత్తగారు తిడుతున్నారు. నీ అహంభావం నువ్వు పోగొట్టుకోలేవు, నువ్వు ఏదైతే పోగొట్టుకోవాలనుకుంటున్నావో మీ అత్తగారు దాన్ని తిడుతున్నారు. అంటే నేను తెలియకుండా నువ్వు పోగొట్టుకునే వస్తువుని పోగొట్టుకోవడానికి అది సహాయం చేస్తాను, నీ అత్త నువ్వేం కంగారపడుతున్నాడు అని చెప్పాడు. ఏదైతే నువ్వు రిమూవ్ చేసుకోవాలనుకుంటున్నావో దాన్ని నీ అత్త తిడతాను, క్రిటిసైజ్ చేస్తాను, ఒక రకంగా నీ సాధనలో నీ అత్త సహకారం చేస్తావో నీకు నీకు అర్థం కాకపోవచ్చు. ఇది బియాండ్ యువర్ అండర్స్టాండింగ్. భగవంతుడు అసలు హ్యూమన్ అండర్స్టాండింగ్ కాదు, అందరది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనందరూ మన అండర్స్టాండింగ్కి అచేతంగా ఉన్నాడు. అది మన అండర్స్టాండింగ్కి అందుబాటులో ఉండడానికి అంత చిన్నవాడు ఏం కాదు. ఆయన హ్యూమన్ అండర్స్టాండింగ్కి అతీతుడు. ఆయన అంటే లోపల మీకు ఆత్మాభిధి పదే పదే కలుగుతాం మనకు. ఆ శాంతి విజృంభించి విజృంభించి పొంగి పొంగి వస్తాం మనకు. ఈ మనసుకి చేపలే ఉంటుంది కదా, ఈ మనసుకి చేపలే ఉంటుంది, దానికి వాంద్రంగా ఉంటుంది. మనసుకు శుభం కావాలి, మనసుకు శాంతి కావాలి. అది నీకు ఎంత కావాలో అంత లోపల నుంచి అందుతానే అనుకో. ఎంత కావాలో అంతకాదు నీకు లోపల నుంచి పొంగి పొంగి వచ్చి నీకు అందుతాను అనుకో. అప్పుడు నీకు అప్పుడు నీకు బయట నీ మనసు బాగ్యముఖానికి పొమ్మన్నా పోవడం పోవలసిన అవసరం లేదు. బయటికి వెళ్ళే ప్రవృత్తి ఆగిపోతుంది. అసలు నీకు లోపల ఉన్న సుఖం లోపల ఉన్న శాంతి నీ చేతికి అందుతుంటే నీ మనసుకి బయటికి వెళ్ళే ప్రవృత్తి నాచేది ఆగిపోతుంది దానికి. అదే భగవాన్ చెప్పాడు కదా, నీ మనసును ఆగమంటే ఆగటం లేదు, నా మనసును కదలమంటే నా కదలటం లేదు. అంటే వస్తువు అనుభవం అయ్యాక కదలవలసిన పని లేదు, దానికి ఇంకా వాంటింగ్ రాను రాదు. మనసు బయటికి వెళ్ళే ప్రవృత్తే కలిగిపోతుంది, ఆగిపోతుంది మనస్సు. మనస్సు యొక్క వాండరింగ్ ఎప్పుడు ఆగిపోతుందంటే సమాధి స్థితిలో ఆగిపోతుంది. ఆ సమాధి స్థితి ఎప్పుడు వస్తుందంటే ఆ నేనని మూలతలంపు పూర్తిగా పోయినప్పుడే వస్తుంది. ఆ క్లారిటీ చూడండి. మనస్సు ఎప్పుడు ఆగిపోతుందంటే మనస్సు యొక్క వాండరింగ్ ఎప్పుడు ఆగిపోతుందంటే సమాధి స్థితిలో ఆగిపోతుంది. అయ్యా సమాధి స్థితిలో అంటే మీరు సమాధి స్థితిలోనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఒత్తి మాటల వల్ల పొడిపొడి మాటల వల్ల కలగదు, కబుర్ల వల్ల కాకరకాయల వల్ల రాదు. ఇది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. అది కృష్ణుడు చెప్పాడు 9వ అధ్యాయంలో, ఇది పరోక్ష అనుభవం కాదు, ఇది ప్రత్యక్ష అనుభవం, ఇది ఇండైరెక్ట్ కాదు, ఇది డైరెక్ట్, ఇది డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఇది కింగ్ లిసైన్స్, ఇది రాయల్ సైన్స్, ఇది సైన్స్ ఆఫ్ సైన్సెస్. అవుతుందని నేను చెప్తున్నాను. నేను సుందరం గారిని ప్రేమిస్తున్నాను అనుకోండి, ఆ ప్రేమలో నాకు ఏదో కారణం కనిపిస్తాను అనుకోండి, అది నిజమైన ప్రేమ కాదు. కారణం కనిపిస్తే లేదు అంట, ప్రేమ ప్రేమ కోసం. అంటే భగవంతుడి మీద కూడా కారణం కలిగితే అటువంటి ప్రేమ మనకు కలిగితే, అటువంటి భక్తి మనకు కలిగితే, అంటే అండైతే డివోషన్ కనుక మనకు భగవంతుడి మీద ప్రేమ కలిగితే, అకారణ భక్తి కలిగితే, అకారణ ప్రేమ కలిగితే, ఆ డివోషన్ కనుక మనకి అప్పుడు అహంభావం నశిస్తుంది. మనకి నశించదు. ఎందుకంటే మనకు దేవుడు అనే భక్తి ఉంది. ఎందుకు భక్తి ఉందంటే ఏదో కారణం కనిపిస్తాను మనకు. అంటే మన లోపల టార్చులు, మన హృదయంలో టార్చులు వేసి వెతుక్కోవాలి. ఏంటి ఇంటికి మనం భగవంతుడి మీద ప్రేమ, ఇంటికి ప్రేమిస్తున్నాం, ఇంటికి ప్రేమిస్తున్నాం, ఎక్కడో చోట మీ కారణం కనిపిస్తుంది. అంత కోరిక నెరవేరవచ్చు తన అహంభావం నశించు. భక్తి అవసరమే. కారణం భగవాన్ చెప్పింది, కారణ భక్తి వల్ల అహంభావం నశించదు, అకారణ భక్తి వల్ల అహంభావం నశిస్తుంది. అప్పుడు అకారణ భక్తిని ఎప్పుడు కలిగి మూలంతో సహా వేరుతో సహా పరిపూర్ణంగా అహంభావం నశిస్తున్నది. అది చెప్పే పదత్వరం. ఎప్పుడైతే నీకు అకారణ భక్తి కలిగిందో అది శేషం ఉండదు. అహంభావం నశించినప్పుడు దాని శేషం ఉండదు, నిశేషమే నశిస్తుంది. అది చెప్పి చెప్పడంలో ప్రజెంటేషన్ చూడండి, మీ శేషం మిగలదు. మనకు లెక్క చేసేటప్పుడు చూడండి, శేషం మిగులుతుంది. అలా కాదు, ఇక్కడ అహంభావం నిశేషంగా నశిస్తుంది. మీ చింతాకంత కూడా అక్కడ నీకేం కనపడదు. ఎప్పుడు అకారణ భక్తి ఎప్పుడైతే కలిగిందో ఆ భక్తి దీని అహంభావం నాశనం చేసి భరణం చేసి నిశ్చిపడుతుంది. అక్కడ శేషం ఏం కనిపించదు, విశేషంగా నశిస్తుంది అహంభావన. ఏదో ఆ వారితో స్నేహం చేస్తే మనకి ఈ కోరిక నెరవేరుతుంది, మనకు వారితో స్నేహం చేయడమే ఈ పని పూర్తవుతుంది అనుకుని వారిని ప్రేమిస్తున్నాం అనుకో, అలా ప్రేమించవచ్చు. కానీ ఆ ప్రేమలో నిజం లేదు, ఆ ప్రేమలో వాస్తవం లేదు, ఆ ప్రేమలో ఎలాంటి లేదు. అలా ప్రేమించి దేవుణ్ణి మోసం చేయడం అంటే ప్రతిఫలాపేక్ష కలిగింటే అది శరణాగతి కాదు. ఏదో ప్రతిఫలాన్ని ఆశించి దేవుడు ఎందు విశ్వాసం కలిగి ఉంటుంది శరణాగతి కాదు. అప్పుడు అహంభావం కూడా పరిపూర్ణంగా నశించదు. నువ్వు మోక్షం కూడా కోరుకోకూడదు. భగవంతుడి నీకు ప్రేమ ఉందనుకో, నాకు మోక్షం కోసం భగవంతుని ప్రేమిస్తున్నాం అనుకున్నాము, అది కూడా శరణాగతి కాదు సంబంధించినారు. మనం చివరి కూడా నిద్రి ఈ మోకాయ విషయం తగ్గటం, నీకు అర్థమవుతుందో కడుపు తిప్పి తగ్గటం, ఈ చిరట పడవ నిద్రి మోక్షం కోరుకు ఉంటాం అనుకుని నువ్వు మోక్షం కోరికలు శరణాగతి చేస్తావు అనుకో, అది కూడా శరణాగతి కాదు బయటకు పంపుతున్నారు. అది ఆ పోలీసు కూడా ఉండకూడదు, నాకు మోక్షం కావాలి అంటే కృష్ణుడు ఏం చెప్పాడంటే మోక్షాన్ని కూడా సన్యాసం ఇచ్చేయమన్నాడు. ఆ చివరి చేత మోక్ష సన్యాసం ఏమో ఆ యజ్ఞించడం వ్యాధి ఎలా పెట్టాడు దాన్ని వ్యాధవ్యాసం, ఆ ముసలోడు యజ్ఞం ఎంత అమ్మంది పెట్టాడో చూడండి. మనకి ఇద్దరు ముసలవాళ్ళు ఉన్నారు, ఆ రోజు తలపెట్టడం ఉండాలి, ఒకటి వ్యాసుడు ఉండు వాల్మీకి, మన భారతీయ సంస్కృతికి వాళ్ళని మూలం, వాళ్ళు ఎప్పుడైనా మనం తలపెట్టుకుంటూ ఉండాలి, పెద్దవాళ్ళని తలపెట్టుకుంటూ ఉండాలి. మన ఇంట్లో ఎవరైనా ముసలవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి సేవ చేస్తుంటే మనం ఇంజనీర్ లేదా ఏం చేస్తారు వాళ్ళకి, మేము టైంకి కాఫీ ఇచ్చి టైంకి అన్నం పెడతాంటే కాఫీ తీసుకోకుండా ఇప్పుడు వెళ్ళేప్పుడు వీళ్ళు వలకాల్లో ఎప్పుడు వెళ్ళిపోతారని అలా అనుకోకుండా మనమని ఏదో టైం కాఫీ ఇస్తారు టైంకి అన్నం పెడతారు చచ్చిపోతే బాగున్నాను మళ్ళీ అనుకుంటూ ఉంటారు, అలా అనుకోకూడదు. అది ఒకవేళ మీరు ఎలా అనుకున్నా తొందరగా చనిపోరాలి, అది బాడీ ఎందుకు వచ్చిందో ఆ బాట ఆ పని పూర్తి అయ్యే వరకు అది ఎన్ని రోగాలు వచ్చినా అలా ఉంటే కొంతమంది రోజు రోగం ఉంటుంది వంద ఏళ్ళు బతుకుతారు, ఏ రోజు కాడేళ్ళు చనిపోతారని మీరు మనకు అనిపిస్తున్నారు చచ్చిపోరు వంద ఏళ్ళు బతుకుతారు, కానీ మనకు ఏం అనిపిస్తుంటే ఈ రోజు చనిపోతారేమో అని చూస్తుంది కానీ వాళ్ళు చావరు. ఆ దేహం ఏ పని మీద వచ్చిందో ఆ ప్రారంభం ఖర్చు వరకు అది ఒక క్షణం కూడా నీళ్ళు ప్రాణం తీరు వాడు, అంటే నీకు పరిపూర్ణంగా శేషం లేకుండా విశేషంగా అహంభావం నశించాలంటే అప్పుడు నీకు అకారణ భక్తి ఉండాలి, పరిపూర్ణమైనటువంటి భక్తి ఉండాలి, వ్యాపార భక్తి పనికిరాదు. అంటే నువ్వు ప్రతిఫలం కోరుకుంటే ప్రతిఫలం నీకు రావచ్చు, ఆ ప్రతిఫలం నువ్వు పొందొచ్చు, అసలు సొమ్మ అవుతుంది. చివరికి మనకి ఊరేగింపులు సొమ్మ, కొంతమంది మనం తీర్చు కోసం ఏదైనా పని చేస్తాం అనుకోండి ఊరేగింపులు దాని ఉంటే అసలు సొమ్మ అవుతుంది, చివరికి ఏదో నాకు రోజు ఊరేగిస్తారో తర్వాత అసలు సొమ్మ అవుతుంది. బైబిల్లో ఒక మాట చెప్పాడు, మనం యెహోవా దేవుడు అనుకుంటాం, అది యేసు దేవుడు అనుకుంటాం, రాముడు దేవుడు అనుకుంటాం, కృష్ణుడు దేవుడు అనుకుంటాం, అయాం దయాం అదే దేవుడు అన్నాడు బైబిల్లో, ఉండటమే దేవుడు. మనందరికీ ఉండాలుందా చనిపోవాలుందా, అందరికీ ఉండాలుందా అదే దేవుడు అన్నాడు బైబిల్లో. రెండు వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి, చాలా షార్ట్గా ఉంది, స్వీట్గా ఉంది. అందరికీ మనకి అందరికీ ఉండాలని ఉండాలని అనుకుంటున్నాడు, ఉండటమే దేవుడు. ఇంకైతే మన అందరికీ ఉండాలండి కానీ చనిపోవాలని ఎవరికి లేదు. ఇంకే మనం చనిపోయే వస్తువు కాదు, చావుడేమి వస్తువు, మనం చావుడేమి వస్తుంది కాబట్టి మనకి ఎప్పుడు ఉండాలండి. ఆ ఉండటమే దేవుడు అయ్యా, అయం దయా అదే దేవుడు అంటే అది చాలా వండర్ఫుల్ గా చెప్పాడు. దేహానికి కోరుకుండదు, ఆ దేహము నేనని తలంపు కోరుకుంటుంది అయ్యా, అంటే ఆ కోరికని ఉన్నప్పుడు అంతా ఉన్నట్టే. అది భగవాన్ చెప్తారు కదా, మనస్సు ఉంటే అంతా ఉంది, నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, వైకుంఠం ఉంది, కైలాసం ఉంది, దేవుడు ఉన్నాడు, పూర్వజన్మ ఉంది, రాబోయే జన్మ ఉంది, అంతా ఉన్నది, పుణ్యం ఉంది, పాపం ఉంది, మంచి ఉంది, చెడు ఉంది, మనస్సు ఉంటే అంతా ఉంది, అది లేకపోతే ఏది లేదు. నీకేమిటి కూడా మనవి కల్పించిన జగత్తు జీవుడు ఈశ్వరుడు మూడు మనవి కల్పించాలి, ఆ ద్వైత బుద్ధి వాళ్ళకి ఇలా ఉండిపోతారని ఇలా బయలుసిపోతుంది. కొంతమంది ఒకనాడు రమణ మహర్షి నన్ను వాడు ముసుగువేసుకున్న నాస్తికుడు అన్నారు. రమణ మహర్షి గారు పై పుడితే భక్తుల కింద కనిపిస్తున్నారు కానీ ముసుగు వేసుకున్న నాస్తికుడు అంటే ఏమన్నాడండి, జగత్తు జీవుడు ఈశ్వరుడు మనో కల్పించిన బయట బొమ్మన్నారు. మీరు గాయ నిద్రలో ఉండగా మీకు ఈశ్వరుడు స్మరణ ఉందా, లేకపోతే జీవుడికి సంబంధించిన స్మరణ ఉందా, లోకానికి సంబంధించిన స్మరణ ఉందా, దేహానికి సంబంధించిన స్మరణ ఉందా, లేకపోతే విషయాన్ని ఏదైనా చింతిస్తున్నావా, లేకపోతే గాయ నిద్రలో విషయ ప్రపంచం విహరిస్తున్నావా, ఏమి లేదు. ఆ నేననే మొదటి తలంపు వచ్చిన తర్వాత దేవుడి తలంపు వస్తాను, కానీ ఆ మొదటి తలంపు ఏమిటో దేవుడి తలంపు కూడా లేదు. జగత్తు జీవుడు ఈశ్వరుడు మూడు మనం కల్పించబడి, మనస్సుంటే దేవుడు ఉన్నాడు, మనస్సుంటే వైకుంఠంలో నారాయణ ఉన్నాడు, మనస్సుంటే కైలాసంలో శివుడు ఉన్నాడు, మనస్సుంటే అందరూ ఉన్నారు, మనస్సుంటే పుణ్యం ఉంది, మనస్సుంటే పాపం ఉంది, అంతా ఉంది, అది లేకపోతే ఏది లేదు. అది ఎక్కడ లేదు, ఎక్కడ మనస్సు ఎక్కడ లేదు, అరుణాచలేశ్వరుడు అక్కడికి మనం మేల్కొడుతు ఓ తండ్రి రంగ భగవాన్ ఎవరంటే ఇప్పుడు ప్రతి వారికి ఎంట్రీ సిస్టమ్ వచ్చి ఎంట్రీలు 4:30కే మాట్లాడడం, 4:15కే మాట్లాడడం, ఎంట్రీలు ఏం పెడుతున్నారు కదా ఇప్పుడు. ఆ రంగ భగవాన్ అంటే జీవకోటి మీద వాళ్ళకున్న అక్షయ చక్కర్ణి ఆయన బ్రాహ్మణ మహర్షి కానీ మేద్య మహర్షి కాదు, ఆయన చివరి రోజుల్లో అంటే శరీరం ఇంకొక కాలానికి పడిపోతుందా, ఏదో చివరి మజ్జిగేదో పట్టించేవాడు అంటే ఎమడక. అప్పుడు లోపల పెట్టి భగవాన్ ఒక రోజు లోపల పెట్టేసి బయట తాళం వేసేసారు. మళ్ళీ నాలుగింటికి చేస్తా ఉన్నారు. రమణ భగవాన్ ఎప్పుడు అంటా ఉన్నారు, మామూలుగా తూటికి పోలీసులు కాపలా మధ్యలో మనం ఉన్నాము దూర్కని గారు ఎక్కడ మీరు భగవాన్ అర్థం చేసుకున్నారు. ఒక రోజు బయట తాళం ఇస్తారు. తాళం ఇస్తే నేను నాలుగింటికి కానీ దర్శనం లేదు, లేదా ఐదింటికి అరగంట దర్శనం ఉంది, తర్వాత ఇంకా దర్శనం ఉంది, ఇంకే నా శరీరం ఆయన అంటే ఆ శరీరం అనారోగ్యంగా ఉందండి. మరుసటి రోజు మజ్జిగ పట్టుకెళ్ళారు ఆయనకి మామూలుగా, ఏదో మజ్జిగ ఇచ్చేవారు చివరి రోజుల్లో. ఆ మజ్జిగ పట్టుకెళ్ళేవారు ఎంచుకోయా మజ్జిగ అని అడిగారు. భగవాన్ అడిగారు, వాడు వాడు భగవాన్ వాడు దేవుడు. మజ్జిగ తెచ్చి ఇచ్చారు నాకు ఎంచుకని అడిగారు. అంటే మీకు అన్నం ఇవ్వటం లేదు, అంటే ఏదైనా ద్రవ పదార్థం ఘన పదార్థాలు ఏమి మీకు ఇవ్వటం లేదు, ఇచ్చిద్దు అంటే మీకు ఏమీ మజ్జిగ తెచ్చామన్నారు. దర్శనం ఇవ్వటానికి కూడా పనికిరాని వివేకానికి మజ్జిగ ఎంచుకోయా. భగవాన్ మాటలు చూడండి, దర్శనం ఇవ్వడానికి ఈ దేహం పనికిరాదు, మీరు బదులు తయారు దేహాన్ని, అంటే ఎవరైనా వస్తే నేను తయారైపోతాను లేదాను. దర్శనం ఇవ్వడానికి కూడా పనికిరాని ఈ దేహానికి ఈ మజ్జిగ మాత్రం ఎంచుకో. ఎందుకో ఈ మజ్జిగ ఎంచుకున్నాను, మజ్జిగ ఎంచుకిస్తున్నారు దేహం ఉండడానికి. అది దేహాన్ని దర్శనం కూడా పనికిరాదని మీరు తలుపులు వేసేస్తున్నారు. అది మజ్జిగ మట్టుకు ఎందుకు ఈ దేహానికి. భగవాన్ చెప్పిన సూత్రం ఏంటంటే, ఆ లోపల వస్తే ఏదో కాంప్లికేటెడ్గా ఉందనుకుంటున్నాం. కాంప్లికేటెడ్ లేదు, సరే సింపుల్గా ఉంది. అది అంత సింపుల్గా మనం జీవిస్తే ఆ వస్తువు మనకి రక్తమతి వీసిద్దాం. ఆ లోపల అది కాంప్లికేటెడ్ లేదు, ఆ వస్తువుని మన బ్రెయిన్ కాంప్లికేటెడ్ చేస్తాం. ఈ ఫిలాసఫర్స్ అందరూ కలిసి చేసింది ఏంటంటే, ఆ వస్తువుని ఈ తలకాయతో ఊహించి అది ఊహకు అందరు ఊహించి దాన్ని కాంప్లికేట్ చేశారు. అది అది చాలా సింపుల్గా ఉంది. ఈ మాటలో ఈ డే టు డే లైఫ్లో మామూలుగా మీ వ్యవహారంలో మీ ప్రవర్తనలో మీ బిహేవియర్లో మీ ఎంత సింపుల్గా ఉంటే ఎంత నార్మల్గా ఉంటే ఎలా జీవిస్తే అది కూడా మీరు సహజంగానే వ్యక్తమవుతుంది. దాని గురించి పెద్ద ఘోర తపస్సు ఏం చేయక్కర్లేదు. అది మీరు సింపుల్గా ఉంటే అది నిరాడంబరంగా జీవిస్తే మీ వ్యవహారం నిరహంకారంగా ఉంటే ఆ వస్తువు మీకు న్యాచురల్గానే నార్మల్గానే వ్యక్తమవుతుంది అయ్యా. దాని గురించి మీరు భూమిమారం మానేసి పూర్చోక్కర్లేదు. భగవాన్ చెప్పారు, నోడు అంటే మీరు నోటికి చాలా మీద కూర్చోక్కర్లేదు, ఏదైనా అవసరం అయినప్పుడు మాట్లాడండి, అవసరం లేనప్పుడు మాట్లాడండి. అది కూడా మౌనంతో సమానం. మీరు ఏదైనా అవసరం అయినప్పుడు నాలుగు మాటలు మాట్లాడండి, అవసరం లేదనుకోండి మాట్లాడుతుంది. అది కూడా మౌనంతో సమానం. అలా మౌనం కనుక చేస్తే మీ మౌనం ధ్యానానికి దారి చేస్తుంది. ధ్యానం వల్ల సమాన స్థితి కలుగుతుంది. సమాన స్థితిలో మీకు లోపల వస్తువు మీకు వ్యక్తమవుతుంది. సమాధి స్థితిలో ఉంటుంది జ్ఞానం, ఆ బ్రహ్మజ్ఞానం, ఆ బ్రాహ్మస్థితి, ఆ సమాధి స్థితిలోనే కలుగుతుంది. సమాధి స్థితి ఎప్పుడు వస్తుంది, మనస్సు నాశనం అయితే మనోనాశనం అయినప్పుడు సమాధి స్థితి వస్తుంది. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల కొంతమంది తెలియ తక్కువ వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలియని వాళ్ళు ఉన్నారు. తెలుగు అంటే అక్కడ ఇంటిగ్రేషన్ క్రియేట్ చేసే తెలుగు కాదు. తెలుగు తక్కువ వాడికి తెలివైన వాడికి తేడా ఏంటంటే, తెలివైన వాడు వాడి పుణ్యపాపాలను ఎక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, తెలుగు తక్కువ వాడి పుణ్యపాపాలను కూడా మోసిపెడతాడు. తెలివైన వాడు వాడి పుణ్యపాపాలను ఎక్కడ వదిలేస్తాడు, ఆ కర్తృత్వ బుద్ధిని ఎక్కడ వదిలేస్తాడు. ఎవరైనా తెలుగు గలవాడు తెలుగు తక్కువ వాడు కర్తృత్వ బుద్ధిని వాడి పుణ్యపాపాలను కూడా మోసుకుపోతాడు. అయ్యా తెలివైన వాడికి తెలుగు తక్కువ వాడికి అదే తేడా నాడు భగవంతుడు స్వామి వారు వాసుదేవ స్వామి. ఓం శంభో శివ 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 నారాయణ 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 ఇది శని మీరు కూడా. ఓం శంభో ఒకసారి భగవాన్ కాదు, ఓం నమ శివ అనుకుంటున్నాను చేతకాలం. శివ ಶಿವ ಶಿವ ಅಂತದಲ್ಲಿ ಓಂ ನಮ ಶಿವಾಯ ಓಂ ನಮ ಶಿವಾಯ ಅಂತ ಶಬ್ದವಾಕ್ಯನೇ ಅನುಕೂಲೇನು ಶಿವ ಶಿವ అనుకోవటం హృందక్షాల మటుకి అనుకోగలను అంటే అది భగవాన్ అన్నారు నీ భక్తిగా చేసుకుంటే అంతేసాలు ఆ పెద్ద మాటలను అనుకోకరు నువ్వు భక్తిగా చేసుకుంటే హృందక్షాలు చాలు శివ శివ ఓం శంభో శివ 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 నన్ను ఒకసారి అన్నం తర్వాత చూపించేది అని ఓం శంభో శివ 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 నారాయణ 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 ఎవరు వీడే కంట్రోలర్ మన హృదయంలో ఉన్న చైతన్య నారాయణుడు నరుడు నరుడు ఆయన మన హృదయంలో నరుడు ఆయన ఇంట్లో ఉన్నాడు నివాసంగా ఉన్నాడు నారాయణుడు ఇక్కడ ఉన్నవాడే అక్కడ ఉన్నవాడు ఇక్కడ కూడా ఉన్నాడు ఇక్కడున్న అక్కడ ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడని చెప్పడం కంటే ఇక్కడ ఉన్నవాడే అక్కడ ఉన్నాడు నారాయణుడు శివ 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 నారాయణ 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 అంటే మన పరుపులు ఆయన గుంటాలు నారాయణ పిలుపు మన పిలుపు అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అంటే ఆయన కాల్ చేస్తున్నాం పిలుస్తున్నాం అదే కృష్ణుడు చెప్పాడు ద్రౌపదితోడు ద్వారకావాస 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 అన్నావు హృదయవాస 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 అంటే నేను ఏది చేసుకుండా వచ్చేద్దాను కదా అన్నాడు పరమాత్మతో ద్రౌపది నువ్వు ఏం చేసావు ద్వారకావాసాన్ని పిలిస్తే ఆలస్యంగా వచ్చావు తొందరగా నీ పిలుపులో తేడా ఉంది నీ రాకలో తేడా లేదు నువ్వు హృదయవాసం అనవలసింది వెంటనే అక్కడే ఉంది పరిగణిస్తున్నారు అంటే నిజమైన వాసం మన హృదయవాసం అయితే వైకుంఠంలో లేదని మీరు అనవచ్చు నిజమే మనస్సు అంటే మా వైకుంఠవాసం కూడా అంతే నిజం ఆ స్వర్గం కూడా అంతే నిజం నారాయణ నారాయణ నారాయణ